ఓం శాంతి. జగదీష్ అన్నయ్య గారి క్లాస్ ఈరోజు విందాము. ఈరోజు విషయము అవ్యక్త మురళీలలో నుండి 16 విశేషతలు. జగదీష్ అన్నయ్య చెప్తూ ఉన్నారు, ఈరోజు ఉదయం మనోహర్ దాది నాకు చెప్పారు క్లాస్ చేయించమని. దాంట్లో కూడా ముఖ్యంగా అవ్యక్త మురళీల్లో ఉండేటువంటి విశేషతలు, సారం ఏదైతే అది చెప్పమని, ఏదైతే ఉంటుందో అది చెప్పమని చెప్పారు. జగదీష్ అన్నయ్య చెప్తూ ఉన్నారు, ఈరోజు ఉదయం మనోహర్ దాది గారు చెప్పారు క్లాస్ చేయించమని. దాంట్లో కూడా ముఖ్యంగా అవ్యక్త మురళీలలో బాబా ఏదైతే చెప్తూ ఉన్నారో, అవ్యక్త మురళీల యొక్క సారం యొక్క విషయంపైన విశేషంగా ప్రకాశం వేయమని చెప్పారు. కాబట్టి 1969 సంవత్సరం నుండి ఇప్పటి వరకు, అనగా 25 సంవత్సరాలు జరుపుకుంటూ ఉన్నాము. మరి ఇన్ని సంవత్సరాలలో ఎన్నో అవ్యక్త వాణిలు బాబా చెప్పారు. మరి వాటిల్లో ఎన్నో విషయాల గురించి మన భద్రమైనటువంటి ప్రియమైనటువంటి బాబా చాలా విషయాల్ని మనకు అర్థం చేయించారు. మరి వాటన్నిటిలో మన ప్రియాతి ప్రేమైనటువంటి బాప్దాద ఎన్నో విషయాలపైన మనకు అర్థం చేయించారు, మన యొక్క పురుషార్థాన్ని తీవ్రంగా తయారు చేయటం కోసం. కానీ వాటన్నిటి యొక్క సారాన్ని వినిపించటం కోసం నేను కొన్ని విషయాల గురించి ఆలోచించాను. ఆ విషయాల్ని మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం మన యొక్క పురుషార్థంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నా ఉద్దేశం ప్రకారము మన యొక్క వృత్తి. సామెత కూడా ఉంది కదా, యోగం అనేటువంటిది మన యొక్క చిత్తం యొక్క వృత్తులని మారుస్తుంది అని. బాబా అంటూ ఉంటారు, ఇది ప్రవృత్తి మార్గం ఉంది, మరి సన్యాసులది నివృత్తి మార్గం ఉంది. ఇప్పటిదాకా ఏదైతే ప్రవృత్తి జరిగి ఉందో ద్వాపర యుగం నుండి అదంతా అశుద్ధమైనటువంటిది. ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో ఇది పవిత్రమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. సత్యుగంలో ఉన్నప్పుడు మనదే దైవీ ప్రవృత్తిగా ఉండేటువంటిది, ఇప్పుడు అదే ఆసురి ప్రవృత్తిగా మారిపోయింది. కాబట్టి మొత్తం పరివర్తన అంతా వృత్తి పరివర్తన జరగాలి. సత్యుగం అప్పుడే వస్తుంది ఎప్పుడైతే మన యొక్క వృత్తి మారుతుందో అప్పుడు. ద్వాపరయుగం ఎప్పుడొచ్చింది, మన యొక్క వృత్తి ఎప్పుడైతే రజోగుణిగా అయిందో అప్పటి నుంచి ద్వాపరయుగం వచ్చింది. కాబట్టి ముఖ్యమైనటువంటిది ఏంటి, ఇప్పటిదాకా మన యొక్క వృత్తి ఏదైతే ఉందో దాని యొక్క పరివర్తన అనేటువంటిది జరగాలి. దాన్నే మనం అంటూ ఉంటాము సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే స్వపరివర్తన. మనం మన జీవితంలో పరివర్తన తీసుకుని రావాలి. మరి ఆ పరివర్తన ఎలా వచ్చిందని తెలుస్తుంది, ఎలా మనకు తెలుస్తుంది మన జీవితంలో పరివర్తన వచ్చిందని? మరి పరివర్తన జరుగుతుందా లేదా లేదు, జరిగిందా లేదా, ఇవన్నీ ఎలా తెలుస్తుంది? మరి మనకు ఇతరుల గురించి కూడా ఎలా తెలుస్తుంది? స్వయం గురించి కానీ ఎలా తెలుస్తుంది? ఇలా డాక్టర్స్ కూడా థర్మామీటర్ పెట్టి చూస్తారు వీరి యొక్క టెంపరేచర్ ఎలా ఉంది అని. లేదు ఇంకెవరైనా చనిపోయారా లేదా బతికున్నారా అని ఎలా చూస్తారు? కొన్ని స్థానాల్లో కొట్టి చూస్తారు, వారి కళ్ళల్లో టార్చ్ వేసి చూస్తారు, లేదంటే వారి యొక్క పల్స్ చూస్తూ ఉంటారు, నాడి పట్టుకుని చూస్తారు, లేదంటే గుండె కొట్టుకుంటూ ఉందా లేదా చూస్తారు. అలా కొన్ని చిహ్నాల ద్వారా తెలుస్తుంది. వారు జీవించున్నారా లేదా అనేటువంటి కొన్ని చిహ్నాలు పై పైకి పెద్ద రూపంలో తెలుస్తూ ఉంటాయి. అలాగే మనం పరివర్తన అవుతున్నామా లేదా సతోప్రధానంగా మన యొక్క పురుషార్థం అంతా సతోప్రధానంగా కావటాని కోసం, దేవీదేవతలుగా తయారు కావటాని కోసం, మరి వాస్తవంగా అవన్నీ ఎందుకు చేస్తున్నాము? మన యొక్క వృత్తి పరివర్తన కోసము, వృత్తి యొక్క పరివర్తన కోసం. మరి మన యొక్క యోగం కూడా ఏదైతే ఉందో, మన మనస్సు యొక్క సంకల్పాలని ప్రేమని ఒక బాబాపై వైపు ఉంచి ఆ యొక్క ప్రేమలో విభోరం అవ్వటము, అంటే పూర్తిగా మునిగిపోవటము, దాన్ని యోగము అని అంటారు. మరి మన యొక్క పురుషార్థం అంతా కూడా మన యొక్క వృత్తిని పరివర్తన చేసుకోవడానికి, దైవీ ప్రవృత్తిగా చేసుకోవడానికి మన పురుషార్థం కూడా. మనకు జ్ఞానం కూడా ఏం చెప్తుంది? మన యొక్క వృత్తి ఏదైతే ఉందో అదంతా చాలా మలినంగా అయిపోయింది, అపవిత్రంగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ సరిచేసుకోవాలి. మరి దానికి సాధనం ఏంటి? మార్చుకునే సాధనం ఏంటి? ఆత్మిక స్వరూపంలో స్థితం అవ్వటము. మరి మన లక్ష్యం ఏంటి? వృత్తి యొక్క పరివర్తన చేసుకోవటము. మీరు చూసుంటారు ఎన్నో మురళీలు బాబా నడిపించారు, వీటన్నిటి యొక్క సారం ఏంటి అని అంటే మన యొక్క వృత్తిని మార్చుకోవడం, మన యొక్క వృత్తిని పరివర్తన చేసుకోవటము. మరి ఆ వృత్తి పరివర్తన ఎలా చేసుకోవాలి, ఏ విషయాలను తీసుకుని రావాలి వృత్తి పరివర్తన చేసుకోవాలంటే, వృత్తిని శుద్ధంగా పవిత్రంగా దైవీ వృత్తిగా చేసుకోవాలి అని అంటే ఏ విషయాలని తీసుకుని రావాలి? విశేషంగా దీనికోసం 6 విషయాలున్నాయి, వాటిని మన యొక్క వృత్తిలో తీసుకుని రావాలి. చాలాసార్లు బాగా చెప్తూ ఉంటారు చార్ట్ పెట్టుకోండి అని, మీ యొక్క స్థితిని చెక్ చేసుకోండి, దాని గురించి చార్ట్ పెట్టండి అంటారు. మరి దానిలో ఏం చెక్ చేసుకోవాలి? మొట్టమొదట అయితే మన యొక్క వృత్తిని చెక్ చేసుకోవాలి. ఇతర విషయాల్ని ఇతరులు చూస్తారో లేదో తెలియదు కానీ మన యొక్క వృత్తి మనమే స్వయంగా చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఎప్పుడైతే ఇది ఇంట్రోస్పెక్ట్ చేస్తూ ఉంటామో, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటామో, అప్పుడు అంతర్ముఖిగా అయ్యి మన యొక్క వృత్తిని మనం తెలుసుకోగలుగుతాము. ఇతరులకి కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు సరళ స్వభావం ఉన్న వారి విషయాలు ఇతరులకు తెలియదు కూడా, కానీ మనకైతే మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి మొట్టమొదట బాబా చెప్పారు వృత్తిలో ఆత్మీయత రుహానియత్ ఉండాలి అని. రుహానియత్ మరియు రుహాబ్ అంటే ఆత్మీయత మరియు సుగంధము మన యొక్క వృత్తిలో ఉండాలి. నేను వీటన్నిటి గురించి విస్తారంగా చెప్పటం లేదు, సారంలో చెప్తున్నాను. ఎందుకంటే వీటన్నిటి గురించి బాబా అయితే చాలా సార్లు చెప్పున్నారు, మీ అందరికి తెలుసు కూడా. కానీ ఒక విధంగా చూసినట్లయితే రివైజ్ చేయడానికి కోసం నేను ఇవన్నీ చెప్తూ ఉన్నాను. కాబట్టి రుహానియత్ మరియు రుహాబ్ ఆత్మీయత మరియు సుగంధం మన యొక్క వృత్తిలో ఉండాలి. రెండో విషయము దయార్థ హృదయంగా ఉండాలి. మన యొక్క వృత్తి దయార్థ హృదయంగా ఉండాలి. శివబాబా కూడా దయార్థ హృదయులున్నారు. మొత్తం ప్రపంచమంతా చెప్తూ ఉంటారు గాడ్ ఈజ్ మెర్సిఫుల్, పరమాత్మ దయాసాగర్లు అని అంటూ ఉంటారు. మరి అతన్ని దయాసాగరుడు, కృపాసాగరుడు, అందరిపైన దయ చూపించేవారు అని అంటూ ఉంటారు. ఇంకా అంటూ ఉంటారు, హే ప్రభువా, హే భగవంతుడా, మా పైన దయ చూపించండి అని అంటారు. అన్ని ధర్మాల్లో కూడా ఇదే చెప్తారన్నమాట, హే పరమాత్ముడా నా పైన దయ చూపించండి అని. మొత్తం అన్ని ధర్మాలని చూసినట్లయితే, ఖురాన్ని చూసినట్లయితే, ప్రతి చాప్టర్ మొదట్లో ఎలా మొదలవుతుంది, అల్ రెహమాన్ ఉల్ రహీం ఈ వాక్యంతో అన్ని చాప్టర్స్ మొదలవుతాయి ఖురాన్ లో కూడా. ఆ రెహమాన్ అంటే పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన రహీం ఉన్నారు అని అంటే దయ చూపించేవారున్నారు. మరి ఏ మానవ మాత్రలు కూడా అందరిపైన దయ చూపించడానికి ఉండదు, ఎందుకంటే కొంతమంది పైన కోపము, కొంతమంది పైన ద్వేషము, అసూయ ఉంటుంది. కాబట్టి ఏ మానవ మాత్రలు పూర్తిగా అందరిపైన దయ చూపించలేరు, కేవలం పరమాత్మ మాత్రమే అందరిపైన దయ చూపిస్తారు. మనందరము కూడా అపరాధం చేశాము, చాలా పాపం చేశాము, అవజ్ఞ చేశాము, ఎన్నో నియమాలని ఉల్లంఘించాము, ఎంతో పాపం చేశాము జన్మజన్మల నుండి, నియమ మర్యాదల్ని భంగం చేశాము. ఈ సృష్టిలో నడవాల్సినటువంటి నియమ మర్యాదలు మనం వాటిని ఉల్లంఘించాము, పాడు చేసేసాము. దీంతో మన జీవితాన్ని కూడా పాడు చేసేసుకున్నాము. భగవంతుడు ఇచ్చినటువంటి వరదానాలన్నింటినీ కూడా మనం పాడు చేసుకున్నాము. కానీ ఇవన్నీ చేసినా కానీ భగవంతుడు మళ్లీ మనపైన దయ చూపించటాని కోసం వచ్చారు. భగవంతుడు అంటున్నారు, హే పిల్లలు, ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీరు చాలా దుఃఖీగా అయిపోయారు, చలో నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటారు. మానవ మాత్రలు కూడా ఉన్నారనుకోండి, ఎవరైనా చూడండి, పిల్లలు ఎప్పుడైనా పాడైపోతున్నారనుకోండి, ఏమంటారు, గెట్అవుట్ అంటారు, నువ్వు వెళ్ళొదిలి వెళ్ళిపో అని అంటారు. ఇప్పటి తర్వాత నాకు నీ మొఖం ఎప్పుడు చూపించకు అని అంటారు. నేను నిన్ను చూడాలనే అనుకోను, ఈ రోజు నుంచి నాకు నువ్వు చనిపోయినట్టే అని అంటారు. నా కోసం నువ్వు లేవు, నీ కోసం నేను లేను, ఇక్కడి నుంచి వెళ్ళిపో, గెట్అవుట్ అని అంటూ ఉంటారు. అంటే అక్కడ హృదయపూర్వకంగా విడాకులు ఇచ్చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ బాబా ఏమిస్తున్నారు, హృదయపూర్వకంగా ప్రేమనిస్తూ ఉన్నారు. ఏమంటారు, మధురమైన పిల్లలు, అల్లారుముద్దు పిల్లలు అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ఏమంటారు, మీరు వెళ్లాలని అనుకోకపోయినా కానీ నేను మిమ్మల్ని తప్పకుండా తీసుకుని వెళ్తాను, మిమ్మల్ని ఫోర్స్ చేసైనా తీసుకుని వెళ్తాను. అంటే భగవంతుడు దయ చూపించటం కూడా చాలా ఫోర్స్ఫుల్ గా దయ చూపిస్తారు మన పైన. అంటే ఏముండాలి మన యొక్క వృత్తిలో, రెహెమ్దిల్ రుహాబ్, అంటే దయ ఉండాలి మరియు ఆత్మిక సుగంధం కూడా ఉండాలి. మూడో విషయం ఏముండాలి, స్నేహపూర్వకమైనటువంటి వృత్తి ఉండాలి, ప్రతి ఒక్కరి పట్ల స్నేహం ఉండాలి. దాన్నే బాబా అంటుంటారు మధురంగా మాట్లాడండి అని. ఎప్పటిదాకా స్నేహం ఉండదో అప్పటిదాకా ఎలా మాట్లాడగలుగుతాము? మరి కోపం ఉన్నటువంటి వారు, ద్వేషం ఉన్నవారు, అసూయ ఉన్నటువంటి వారు మధురంగా మాట్లాడగలుగుతారా? అలా మాట్లాడలేరు కదా. కేవలం ఎవరి మనస్సులో అయితే స్నేహపూర్వకమైనటువంటి భావాలు ఉంటాయో వారే మధురంగా మాట్లాడగలుగుతారు. తల్లి కూడా పిల్లల్ని ఎలా సంబోధిస్తుంది, నా రాజా అని అంటుంది, అన్నం తిను అని అంటుంది, ఇట్రా అని అంటుంది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ప్రేమ ఉంది కాబట్టి ఆ మాటలు అంత మధురంగా వస్తాయి. కాబట్టి మన యొక్క వృత్తి స్నేహపూర్వకంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా మన లోపల క్రోధం గాని, ద్వేషం కాని, అసూయ కాని, ప్రతీకారం తీర్చుకునేటువంటి భావాలు కాని మన యొక్క వృత్తిలో ఉండకూడదు. ఒక్క స్నేహం అనేటువంటిది మన లోపల ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు అనేక విషయాలు, అనేక ప్రకారాలైనటువంటి చెడు అంతా సమాప్తమవుతుంది. ఇంకొక విషయము, సేవాభావం ఉండాలి మన లోపల. మన యొక్క వృత్తిలో సేవాభావం ఉండాలి, ఎందుకంటే మనము విశ్వసేవాదారులం ఉన్నాము. నేను ఇలాంటి వృత్తి బ్రహ్మబాబాలో చూశాను. బాబా ఎప్పుడు అనుకునేటువంటి వారు నేను సేవకుండాను. మరి జన్మ జన్మాంతరాలుగా మనం భక్తిలో పాడుతూ వచ్చాము, హే ప్రభువా, నేను మీ యొక్క సేవకుణ్ణి అని. మరి ఇప్పుడైతే ఆ ప్రాక్టికల్ గా చేసేటువంటి సమయం, భగవంతుడు ఇప్పుడు సేవ యొక్క స్థానాన్ని ఇచ్చారు, సేవా ఫీల్డ్ని ఇచ్చారు, సేవ ఎలా చేయాలో ఆ యొక్క విధానాన్ని అర్థం చేయించారు. మరి అలాంటి సమయంలో ఒకవేళ మనం ఆ సేవాభావంతో సేవ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము? కాబట్టి మన యొక్క వృత్తిలో సేవాభావం అనేటువంటిది ఉండాలి. ఇంకొక విషయము, కళ్యాణకారి వృత్తి ఉండాలి. మనం అందరి యొక్క కళ్యాణం చేయాలి అనేటువంటి వృత్తి ఉండాలి. మరి శివబాబాని శివ అని ఎందుకంటారు? ఎందుకంటే ఆయన వృత్తి సదా కళ్యాణకారిగా ఉంది. అందరి పట్ల ఆయన కళ్యాణం చేసేవారున్నారు. సదాశివ అని అంటే ఏంటి? ఎప్పుడూ ఎవరి యొక్క అకళ్యాణాన్ని కూడా ఆలోచించరు అని. మనమేంటి, మన యొక్క లాభం కోసము ఇంకా ఇతరులకు నష్టం కలిగినా కానీ ఆ పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటాము. మన యొక్క పని అవ్వాలి అని అనుకుంటాము. ఇతరులకి కొంచెం నష్టం కలిగినా పర్వాలేదు, లాభం కలిగినా పర్వాలేదు, కానీ నాకైతే మంచి జరగాలి అని అనుకుంటాము. ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో అప్పుడు అక్కడ వృత్తిలో కళ్యాణకారి భావన అనేటువంటిది ఉండదు. కాబట్టి కళ్యాణకారి వృత్తి ఉండాలి. ఇంకొక విషయము, నిమిత్త భావం ఉండాలి. నేనైతే నిమిత్తంగా ఉన్నాను, చేయించేటువంటి వారు బాబా ఉన్నారు. కరణ్ కరావన్ హర్, చేసి చేయించేటువంటి వారు స్వామి పరమాత్మ ఉన్నారు. కాబట్టి ఈ ఆరు భావాలు మన యొక్క వృత్తిలో ఉండాలి. ఎలా, ఒక బుక్ ఉందనుకోండి, దాంట్లో విషయ సూచిక ఉంటుంది. ఆ విషయ సూచికలో ఏంటి, కేవలం ఆ విషయాల పేర్లు మాత్రమే రాసి ఉంటుంది. అలా మన యొక్క వృత్తిలో కూడా ఏమేమి ఉండాలి అనేటువంటిది ఇదొక విషయ సూచిక అన్నమాట. ఈ ఆరు భావాలు, ఈ ఆరు విషయాలు మన యొక్క వృత్తిలో ఉండాలి. కాబట్టి మన యొక్క వృత్తిలో ఈ ఆరు విషయాలు సమాయించుకుని ఉండాలి, నిండి ఉండాలి. రెండో విషయము విదేహీ స్థితి. బాబా యొక్క వాణిల్లో చాలా విషయాల్లో మనం అంటూ ఉంటాము, విదేహీ స్థితి లేక అవ్యక్త అవస్థ, అవ్యక్త స్థితి అని. నేను విదేహీ స్థితి గురించి ఎందుకంటూ ఉన్నాను అనంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ వితో మొదలవుతాయి. వి అనేటువంటి అక్షరంతో మొదలవుతాయి. ఎలా, నేను మొదట చెప్పాను కదా, వృత్తి వాతో మొదలైంది, వా అనేటువంటిది ఫస్ట్ విషయం చెప్పామన్నమాట. కాబట్టి ఏవైతే నేను ఇప్పుడు ఒక 10-16 విషయాలు చెప్పబోతున్నానో అన్ని కూడా వాతో మొదలవుతాయి. ఎప్పుడైతే ఇలా ఏదైనా ఉపాయం ఉంటుందో అప్పుడు గుర్తుంచుకోవడం కూడా సహజమవుతుంది. కాబట్టి మొదటి విషయం అవ్యక్త వాణిలలో నుండి తీసేటువంటి అవ్యక్త వాణి యొక్క విశేషతలలో 16 విశేషతలు అని అనుకున్నాం కదా, వాటిల్లో మొట్టమొదటి విశేషత వృత్తి. రెండో విషయము విదేహీ స్థితి. మరి ఈరోజు కూడా బాబా మురళీలో చెప్పారు కదా, రాజా జనకుడి యొక్క గురించి, అంటే దేహంలో ఉంటూ కూడా దేహం నుండి అతీతమైనటువంటి స్థితి, అంటే విదేహీ స్థితి. అప్పుడే మనం అవ్యక్త స్థితిని పొందగలుగుతాం. ఈ విషయం యొక్క పురుషార్థం అనేటువంటిది మనం చేయాలి. మరి విదేహీ అవస్థ ఎలా తయారవుతుంది? మరి దీని గురించి బాబా ఇంకేం చెప్పారు, ఎలా తయారు కాగలుగుతామని చెప్పారు? దీనికోసం మొట్టమొదటి విషయం బాబా చెప్పారు, ఎల్లప్పుడూ ఎగిరే కళలో ఉండండి. ఇలా ఎప్పుడు అనుకుంటూ ఉండండి, ఏవైతే నావి దిగేటువంటి కళలు ఉండేదో, దిగేటువంటి రోజులున్నాయో అవన్నీ సమాప్తమైపోయాయి. ఇప్పుడు మీ మనసులో ఈ నిశ్చయం చేసుకుని నడవండి, నా దిగేటువంటి రోజులన్నీ సమాప్తమైపోయాయి. ఎందుకంటే శివబాబా ఎవరైతే కళ్యాణకారి తండ్రి ఉన్నారో ఆయన నాకు లభించారు. కాబట్టి ఇప్పుడు నా ఎగరే కళ ఉంది, ఎక్కే కళ ఉంది. కాబట్టి ఇలాంటి భావము మొట్టమొదట మన లోపల ఉండాలి. అంటే విశ్వాసం ఉండాలి ఫస్ట్ మన మనసులో. ఎందుకంటే మన విశ్వాసం ఏదైతే ఉంటుందో, మన యొక్క బిలీఫ్ ఏదైతే ఉంటుందో, అదే మన యొక్క గైడ్ ఉంటుంది. ఇలా పబ్లిక్ ని గైడ్ చేసేటువంటి నేతలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, లేదు శిష్యులకి గైడ్ చేసేటువంటి గురువులు ఉంటారు. అలాగే మానవుల్ని ముందుకు తీసుకుని వెళ్లేటువంటిది, మానవుల్ని నడిపించేటువంటిది వారి యొక్క విశ్వాసం ఉంది. అందుకనే అంటూ ఉంటారు, యాజ్ యు బిలీవ్ సో యూ డూ. అంటే మీరు ఎలా విశ్వాసం చేస్తూ ఉంటారో, విశ్వాసం ఎలాంటి విశ్వాసం మీకుంటుందో అలాంటి పనులే మీరు చేస్తారు. ఎలాంటి మీ విశ్వాసం ఉందో అలాగే మీ కర్మలు జరుగుతాయి. మానవ కర్మల యొక్క నేత ఎవరు? వారి యొక్క విశ్వాసం, వారి యొక్క నిశ్చయం. అందుకనే బాబా అంటూ ఉంటారు, నిశ్చయ ఆత్మ ఎవరైతే ఉన్నారో వారు విజయులుగా అవుతారు అని. వారు ఏదైతే నిశ్చయం చేస్తారో, ఏదైతే విశ్వాసం పొందుతారో, ఆ నిశ్చయము వారిని వారి యొక్క సఫలత వైపు తీసుకుని వెళ్తుంది. ఎవరైతే అరే నేను గెలుస్తానో లేదో, ఓడిపోతానేమో, ఇలా ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారి యొక్క విజయం కూడా కేవలం 50% ఉంటుంది. అంటే 50% విజయము, 50% లేకుండా ఉండటము అలానే ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క నిశ్చయం స్థిరంగా లేదు కాబట్టి. మరి ఎవరైతే ఇలా అనుకుంటారో, అరే నేను ఓడిపోతానేమో, గెలవటం ఏమో తెలీదు అని అనుకుంటూ ఉండేవారు, వారి గెలవటం కూడా నిజంగానే చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఇలా అనుకుంటారో, నేను గెలవనే గెలుస్తాను, ఓడిపోయే ప్రసక్తే లేదు, ఓడిపోయే మాటే లేదు అని అనుకుంటారో, అలాంటి వారు తప్పకుండా గెలవనే గెలుస్తారు. కాబట్టి ఏదైతే బాబా నిశ్చయము విశ్వాసం అని అంటారో వాటిపైన మనం శ్రద్ధ వహించాలి. ఏవైతే మన యొక్క నిశ్చయం ఉందో, విశ్వాసం ఉందో, అలాగే మన యొక్క కర్మలు జరుగుతాయి, అలాగే మన యొక్క సఫలత అనేటువంటిది ఉంటుంది. మరి మన యొక్క విశ్వాసమే మన కర్మలకు నాయకుడున్నారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు పరమాత్మ ఉన్నారు అనేటువంటి విశ్వాసంతో వాళ్ళు చేస్తూ ఉంటారు, అప్పుడు వారు పరమాత్మ వైపే వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది అనుకుంటారు పరమాత్మ లేనే లేరు, డబ్బులే ఉన్నాయంతే అని అనుకున్న వారు డబ్బుల వైపే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారి విశ్వాసమే డబ్బు వైపు ఉంటుంది. అంటే వారి యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో అటువైపే తీసుకుని వెళ్తారు. అంటే వారి విశ్వాసము, వారి నాయకుడు అటువైపు ఉంది కాబట్టి అటే వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకున్నది ఎగిరేటువంటి కళ. మొట్టమొదట మనం ఇదే ఆలోచించాలి, నాకైతే మంచి రోజులు వచ్చేసాయి, నేనైతే చాలా కృష్ణసీబ ఆత్మ ఉన్నాను, సంతోషంగా ఉండే ఆత్మనున్నాను, నాకు మంచి రోజులు వచ్చేస్తాయి, ఈ విశ్వాసం అనేటువంటిది ఉండాలి. నేను నా అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. నా యొక్క పాత రోజులు, ఏవైతే డిప్రెషన్ రోజులున్నాయో, బాధగా ఉన్నటువంటి రోజులున్నాయో, ఉదాసీనంగా ఉండే రోజులుండేవో, అవన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఎవరైతే డిప్రెస్డ్ గా ఉంటారో, ఉదాసీనంగా ఉంటారో, వారు ఏం చేయలేరు. అంటే చనిపోయే ముందే చనిపోయి ఉంటారు డిప్రెషన్తో వారు. వారు చూడటానికేమో బతికే ఉన్నారు, వారి గుండె పనిచేస్తుంది, వారి నాడి కొట్టుకుంటూ ఉంది, శ్వాస తీసుకుంటూ ఉన్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ చనిపోయిన వారితో సమానంగానే ఉంటారు. ఎవరైతే ఉదాసీనంగా ఉంటారో, ఎవరైతే డిప్రెషన్తో ఉంటారో, వారు చనిపోయినట్టే లెక్క. వారి ఇంకే పనికి పనికిరారు. చలో ఈ పని చెయ్యి అని చెప్తే వారికి, ఆ నేనేం చేస్తానులే, నేను ఇలాగే ఉన్నాను, నా యొక్క అదృష్టమే బాగాలేదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. నేను ఏం చేసినా కానీ అన్ని వ్యతిరేకమైనటువంటి ప్రభావాలే చూపిస్తూ ఉన్నాయి. అంటే చనిపోయిన వారిలాగా సమాధానం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారిలో ఏ ఉత్సాహము, ఉల్లాసము, ఉమంగము ఏమి లేనే లేవు. మరి ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో, వారు లేచి నిలబడి చెప్తారు, ఈ పర్వతాన్నైనా కానీ నేను చిత్తు చిత్తు చేసి దీని లోపల నుంచి ఒక రైలు మార్గాన్ని వేస్తాను, రైలును తీసుకుని వెళ్తాను అని అంటారు. మరి అంటూ ఉంటారు, చూడండి నేను చేసే చూపిస్తాను, నేను కూడా ఆ భగవంతుని బిడ్డనే ఉన్నాను, నేనే చేసి చూపిస్తాను అని చాలా ఉత్సాహంతో చెప్తారు. కాబట్టి ఈ ధైర్యం అనేటువంటిది కూడా చాలా గొప్ప మాట. మరి ఆ ధైర్యం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే మనకు మనం ఇలా అనుకుంటామో, నేను చేయగలుగుతాను, ఎందుకు చేయలేను, నేను చేస్తే చేస్తాను, చేసే తీరుతాను, అలాంటప్పుడు ఉత్సాహం అనేటువంటిది వస్తుంది, ధైర్యం వస్తుంది. కాబట్టి ఇలా మనం మాట్లాడుకోవాలి. ఒకవేళ నన్ను నేనే పడేసుకున్నాను అనుకోండి, ఇంకెవరు నన్ను పైకి లేపుతారు? కాబట్టి బాబా ఎప్పుడు అంటూ ఉంటారు, ఇది మీ ఎగిరేకల ఉంది, ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. విదేహిగా కావటాని కోసం రెండో విషయం ఏంటి అనంటే, ఎల్లప్పుడూ ఇలా ఆలోచించండి, నేను ఫరిష్తానున్నాను. ఒకవేళ మీరు ఇలా ఆలోచించారనుకోండి, అయ్యో నేను ఫరిష్తాగా అవుతానో లేదో, ఎలా ఇలా అని అనుకుంటూ ఉంటే, అప్పుడు అవ్వనే అవ్వరు. అంటే వారు నడుస్తూ తిరుగుతూ వాళ్ళ యొక్క నడవడికనే వేరుగా ఉంటుంది. చూడండి, సింహం ఉందనుకోండి, సింహం యొక్క నడవడిక ఎలా ఉంటుంది, పిల్లి యొక్క నడవడిక ఎలా ఉంటుంది, లేదు మేక ఉందనుకోండి, మేక ఎలా నడుస్తుంది? ప్రతి ఒక్క పశువు యొక్క నడవడిక, నడత వారి యొక్క విశ్వాసం ఆధారంగా ఉంటుంది. నన్ను ఎవరైనా అడిగారనుకోండి, పిల్లి ఎందుకు అలా నడుస్తుంది అని అంటే, నా ప్రకారము, నా ఉద్దేశ ప్రకారము దాని యొక్క నిశ్చయమే అలా ఉంది. దాని లోపల ఉంటుందన్నమాట, ఈ వ్యక్తి వచ్చి నన్ను పట్టుకుంటారు కాబట్టి నేను కన్నంలోకి దూరిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. కాబట్టి ఫటాఫట్ పరిగెడుతూ ఉంటుంది, ఇటు అటు ఇటు అటు చూస్తూ ఉంటుంది, ఎవరైనా వస్తున్నారా లేదా, అయ్యో వెనకాల నుండి వస్తున్నారా అని అనుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎదురుగా కన్నం చూడంగానే దాని లోపల దూరిపోతూ ఉంటుంది. దాని యొక్క విశ్వాసం ఏముంటుంది, నన్ను పట్టుకునే వాళ్ళు చూస్తూ ఉన్నారు నన్ను, కాబట్టి నేను ఏ పని అయితే చేస్తానో దాచిపెట్టుకొని చేయాలి, లేదంటే వాళ్ళు పట్టేసుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది. కాబట్టి దాని యొక్క నడవడిక కూడా అప్పుడు అలాగే నడుస్తూ ఉంటుంది. మరి ఒకవేళ ఏనుగును చూసినట్లయితే ఏనుగు నడత ఎలా ఉంటుంది? చాలా మస్తుగా, చాలా రాజులాగా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకు తెలుసు నేను ఏనుగునున్నానని, నన్ను ఎవరేం చేయగలుగుతారు, నేను చాలా శక్తివంతమైనటువంటి పశువునున్నాను అని అనుకుంటుంది, శక్తివంతమైనటువంటి జంతువు అని అనుకుంటుంది. మరి దాని యొక్క నడత చూడండి ఎలా ఉంటుందో, దానిపైన కూర్చున్న వారు చూడండి ఎలా ఉంటారు, అలాగే ఒంటని చూడండి ఒంట ఎలా ఉంటుందో. అంటూ ఉంటారు కదా, హిందీలో అంటారు అన్నమాట, ఏ వ్యక్తి అయినా కానీ వారి యొక్క విధానం ఎలా తెలుసుకోవచ్చు అని అంటే మూడు విషయాలతో తెలుసుకోవచ్చు, గుఫ్తార్, దఫ్తార్ మరియు రఫ్తార్. గుఫ్తార్ అంటే వారు కట్టుకునేటువంటి తలపాగ, రెండోది దఫ్తార్ అని అంటే వారి యొక్క మాట్లాడేటువంటి విధానం, మూడోది రఫ్తార్ అంటే వారు మాట్లాడేటువంటి వేగం ఎలా ఉంది అనేటువంటిది, వారి యొక్క నడవడిక వేగం ఎలా ఉంది అని. కొంతమంది చూడండి పగడి కట్టుకుంటూ ఉంటారు, అంటే తలపాగ చుట్టుకుంటూ ఉంటారు, ఆ తలపాగతో చెప్పొచ్చు అనమాట వీరు ఏ ప్రదేశానికి చెందినటువంటి వారు అని. పంజాబ్ చెందిన వాళ్ళు ఒకలాగా కట్టుకుంటారు, మార్వాడీలు ఒకలాగా కట్టుకుంటూ ఉంటారు, అదే సౌరాష్ట్రకు చెందినటువంటి వారి యొక్క తలపాగ వేరే ఉంటుంది, అదే దక్షిణ భారతదేశం వారి యొక్క తలపాగ కట్టుకుంటే వాళ్ళు వేరేగా ఉంటారు. వారి యొక్క తలపాగ ఎలా ఉందో అలాంటి విధంగా వారి యొక్క అథారిటీ కూడా ఉంటుంది. చాలా మంచిగా కట్టుకున్నటువంటి వారి యొక్క సంబోధన నడవడిక కూడా చాలా రాయల్ గా ఉంటుంది, అదే అలా ఇలా కట్టేసుకున్నటువంటి వారు వారి యొక్క మాటల్లో కూడా క్వాలిటీ అనేటువంటిది ఉండదు. అలాగే వాళ్ళు నడిచే విధానం కూడా, కొంతమంది పరిగెడుతూ ఉంటారు టైం అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు, కొంతమంది చాలా రాయల్ గా నెమ్మదిగా చాలా చక్కగా పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అలా వ్యక్తి యొక్క నిశ్చయం ఏదైతే ఉందో అలా తయారవుతారు. నేను ఫరిష్టాను అనేటువంటి నిశ్చయం ఉన్నట్లయితే తప్పకుండా వారికి అలాగే స్మృతి కలుగుతూ ఉంటుంది, నేను ఫరిష్టానున్నాను, నేను ఫరిష్టానున్నాను అని. మీరు ఒక్కరోజు చేసి చూడండి, ఇలా ఒక్కరోజు ఇలా ఆలోచించండి, నేను ఫరిష్టానున్నాను, నేను ఫరిష్టానున్నాను, అప్పుడు చూడండి మీరు ఎగురుతారో లేదో. ఒకవేళ మీరు ఇలా ఆలోచించారనుకోండి, అయ్యో నేనైతే ఎంత లావుగా ఉన్నాను, చాలా భారీగా ఉన్నాను, నాతో ఈ భూమి కూడా పాపం కిందికి వెళ్ళిపోతూ ఉంది, భూమి కూడా లోపలికి వెళ్ళిపోతుంది అని అనుకున్నారనుకోండి, అప్పుడు తప్పకుండా మీలో భారీతనం అనేటువంటిది వస్తుంది. దాన్నే అంటారనమాట గ్రాస్ బాడీ కాన్షియస్నెస్, పూర్తి దేహాభిమానంలో ఉండటము, శరీర భానంలో ఉండటం అన్నమాట. దాంతో మీరు అలాగే ఫీల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైతే మన యొక్క కాన్షియస్నెస్ ఉందో, ఏదైతే అవేర్నెస్ ఉందో, అంటే మన యొక్క స్మృతి ఏదైతే ఉందో, మన యొక్క అవేక్నింగ్ ఏదైతే ఉందో, నేను ఫరిష్టానున్నాను, నేను ఫరిష్టానున్నాను అని అనుకోవాలి. దాన్ని బాబా అంటుంటారు, మిమ్మల్ని మీరు ఒక లైట్ ప్రకాశం యొక్క పుంజంలో ఉంచండి అని. ఈ వస్త్రాన్ని కాదు నేను వేసుకునింది, కుర్తా పైజామాని కాదు వేసుకునింది, నేను లైట్ ప్రకాశ పుంజాన్నున్నాను, ప్రకాశ పుంజంలో మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను ఫరిష్టానున్నాను. కాబట్టి మిమ్మల్ని మీరు ఆ స్వరూపంలో చూసుకోండి, లేదు అని అంటే మిమ్మల్ని మీరు ఒక యోగి స్వరూపంలో చూసుకుని ఉండండి, నేను యోగినున్నాను, కమల పుష్పం పైన ఆసీనున్నై ఉన్నాను, యోగంలో మగ్నమై ఉన్నాను, నేను ఆ లగన్లో నేను మగ్నమై ఉన్నాను, నేను పరమాత్మ యొక్క ఆనందాన్ని తీసుకుంటూ ఉన్నాను, పరమాత్మ స్మృతి యొక్క ఆనందాన్ని తీసుకుంటూ ఉన్నాను, దాంట్లో నేను పూర్తిగా మునిగిపోయి ఉన్నాను. కాబట్టి ఎలాంటి మీ యొక్క విజన్ ఉంటుందో, ఎలా మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉంటారో అలాగే మీరు తయారవుతారు. అంటే మీ యొక్క విజన్, మీ యొక్క స్వరూపం ఏదైతే మీరు చూసుకుంటూ ఉంటారో అలాగే మీ దర్శనం కూడా జరుగుతుంది. అందుకనే జీవితాన్ని దర్శనము అని అంటారు, ఫిలాసఫీని దర్శన అని అంటూ ఉంటారు. అంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటూ ఉన్నారో అదే దర్శనం. జీవితం అనేటువంటిది ఒక దర్శనం. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటూ ఉన్నారు? యోగిగా చూసుకుంటూ ఉన్నారా, లేదు ఫరిష్టా రూపంలో చూసుకుంటూ ఉన్నారా, లేదు ఒక రాజకీయ నాయకునిగా చూసుకుంటూ ఉన్నారా, లేదు ఒక డాక్టర్ రూపంలో చూసుకుంటూ ఉన్నారా, లేదు ఒక వకీల్ రూపంలో చూసుకుంటూ ఉన్నారా? మరి మిమ్మల్ని మీరు ఏ రూపంలో చూసుకుని ఉంటున్నారు? కాబట్టి బాబా అంటూ ఉంటారు, ఇలా మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను ఒక ఫరిష్టానున్నాను. మరి ఎప్పుడైతే ఇలా అనుకుంటూ ఉంటారో అప్పుడు మీకు పూర్తిగా అన్ని మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఫరిష్టా అంటే ఎగిరేటువంటిది ఉంది, ఫరిష్టా అంటే లైట్ గా ఉండేటువంటిది ఉంది, ఫరిష్టా అంటే తనకి శరీరం ఉండదు, ఇలాంటి విషయాలన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ఎప్పుడు ఇది గుర్తుంచుకోవాలి, నేను లైట్ నున్నాను, నేను మైట్ నున్నాను, అంటే నేను ప్రకాశాన్ని ఉన్నాను, శక్తి పుంజాన్ని ఉన్నాను. కాబట్టి మీకు మీరు ఇదే గుర్తు చేసుకుంటూ ఉండండి, గుర్తు తెప్పించుకుంటూ ఉండండి, నేను లైట్ ఉన్నాను, నేను మైట్ ఉన్నాను, నేను లైట్ ఉన్నాను, నేను మైట్ ఉన్నాను, అంటే నేను ప్రకాశాన్ని ఉన్నాను, నేను శక్తిని కూడా ఉన్నానని. ఇలా బాబా మొట్టమొదట దృశ్యాన్ని చూశారు కదా, సాక్షాత్కారాల్లో చూశారు కదా, బ్రహ్మా బాబా పైనుండి నక్షత్రాలు కిందికి వస్తూ ఉన్నాయి, ఆ నక్షత్రాలు కొన్ని రాకుమారులుగా అవుతున్నాయి, కొన్ని రాకుమారులుగా అవుతున్నాయి. మరి అప్పుడు బాబా చూసి ఏమన్నారు, అలా ఇలా ఉంది, అది ఏమై ఉంది, అదొక లైట్ ఉంది, అదొక మైట్ ఉంది. ఏదైతే బాబాకి అలా గుర్తుండిపోయిందో అదొక లైట్ ఉంది, అదొక మైట్ ఉంది అని, అలా అదే మనకు కూడా మొదటి లెసన్. నేను లైట్ ఉన్నాను, నేను మైట్ ఉన్నాను, నేను ప్రకాశం ఉన్నాను, నేను శక్తిని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క స్మృతితో మన యొక్క విదేహీ స్థితి లేదు లైట్ మైట్ యొక్క స్థితి తయారవుతుంది. కాబట్టి ఏవైతే చాలా అవ్యక్త వాణిలు ఉన్నాయో అవన్నీ మనకి ప్రేరణలు ఇస్తున్నాయి. కాబట్టి అవ్యక్త వాణిలు, చాలా అవ్యక్త వాణిలు మనకి ఇదే స్మృతిని కలిగిస్తూ ఉంటాయి, నేను లైట్ ఉన్నాను, నేను మైట్ ఉన్నాను. దీని ద్వారా మన యొక్క స్థితి విదేహీగా తయారవుతుంది. మూడో విషయం ఏంటి, వికర్మలను వినాశనం చేసుకునేటువంటి స్థితి. మరి వికర్మలను వినాశనం చేసుకోవాలంటే బాబా ఏం చెప్పారు, ఒకటైతే తపస్సు చేయండి. అరవై మూడు జన్మల నుండి జన్మ జన్మాంతరాల ద్వారా చేసుకున్నటువంటి పాపాల బరువు అంతా ఆత్మ పైన ఉంది. కాబట్టి బాబా అంటారు, పిల్లలు మీకు ఇదే లక్ష్యం ఉండాలి, మీకు ఇదే స్మృతి ఉండాలి, మీకు ఇదే అభిరుచి ఉండాలి, నేను వికర్మలను వినాశనం చేసుకోవాలి, దీనికోసం తపస్సు చేస్తూ ఉండండి, తపస్వి కుమారులుగా కండి. కాబట్టి తపస్సు గురించి చాలా విషయాల్ని బాబా చెప్పారు. తపస్య సంవత్సరాన్ని కూడా మనం జరుపుకున్నాము. మరి ఇలా తయారు చేసుకోవడానికి రెండో విషయం బాబా ఏం చెప్పారు, సాధనాలు కాదు సాధన చేయండి అని అన్నారు. అనేక సాధనాల్ని జమ చేసుకుంటూ ఉండేటువంటి పురుషార్థం చేయకండి, సాధన చేస్తూ ఉండండి, సాధన పైన ధ్యానాన్ని ఉంచండి. సిద్ధి ఏదైతే జరగాలో అది సాధనాలతో జరగదు, సాధన ద్వారానే సిద్ధి ప్రాప్తిస్తుంది. కాబట్టి ఎక్కువ అటెన్షన్ దేనిపైన ఉంచాలి, సాధన పైన ఉంచాలి. మూడో విషయం, ఈ స్థితిని తయారు చేసుకోవడాని కోసం మూడో విషయం బాబా ఏమన్నారు, లగావ్ ఉండకూడదు. అంటే ఏ దానిపైన కూడా ఆకర్షణ ఉండకూడదు, ఏ దానికి ఒంగకూడదు. ఇది మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం చాలా సంవత్సరాల నుండి కొంతమందితో ఉంటూ ఉంటాము, వారిపైన ఎలాంటి అశుద్ధమైనటువంటి భావాలు ఉండదు, కానీ లగావ్ జుకావ్ వారిపైన ఆకర్షితం అవుతూ ఉంటాము, అటువైపు లాగుతూ ఉంటాము, మన మనసు లాగుతూ ఉంటుంది. అప్పుడు మనమేమంటాము, అరే నా లోపల అయితే ఏ చెడు భావం అయితే లేదు కదా, కానీ ఎవరైతే సరిష్టాగా కావాలో వారి కోసం ఈ ఆకర్షణ కానీ లాగటం కానీ ఇవన్నీ కూడా సంకెళ్లతో సమానము. ఇవి మనల్ని పైకి ఎగరనివ్వవు, ఇది ఒక బాధ. కాబట్టి ఎవరితో కూడా లగావ్ ఉండకూడదు, జుకావ్ ఉండకూడదు. అంటే ఆకర్షణ ఉండకూడదు, అటువైపు లాగబడకూడదు. అప్పుడే మన యొక్క వికర్మ వినాశనం జరిగేటువంటి స్థితి తయారవుతుంది. ఇంకొక విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేను పవర్ హౌస్ ఉన్నాను, శక్తి స్తంభాన్ని ఉన్నాను, 10,000 వోల్ట్ల శక్తిని ఉన్నాను. ఎప్పుడైనా మీరు కరెంట్ ని కూడా చూసినట్లయితే ఏముంటుంది, దానిపైన రెండు ఎముకల్ని పెట్టి పుర్రెని పెట్టి ఉంటారు, దానిపైన రాసుంటారు డేంజర్ అపాయము అని. దూరం నుంచి చేయి పెట్టినా కానీ ఎగిరిపోతారు అని అంటారు. అది చూడంగానే మనకు తెలుస్తుంది అన్నమాట, అరే ఇదైతే చాలా వోల్టేజ్ ఉంది, చాలా పవర్ఫుల్ గా ఉంది అని. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి, నేను పవర్ హౌస్ ఉన్నాను, నేను ఈ పవర్ లోపలుంటూ మానవులందరికీ లైట్ మైట్ ఇస్తూ ఉన్నాను. కేవలం నేను లైట్ హౌస్ మైట్ హౌస్ ఉన్నానని కాదు, కానీ నేను పవర్ హౌస్ ఉన్నాను, ఇతరులకు కూడా ఇవ్వాలి ఆ శక్తిని. ఎవరైతే నా కళ్ళల్లో చూస్తారో, ఎవరైతే నాతో పాటు పని చేస్తూ ఉంటారో, ఎవరైతే నాతో కనెక్ట్ అవుతారో, అంటే వారి యొక్క సంబంధాన్ని జోడిస్తారో, వారికి కూడా శక్తి లభించాలి, వారు కూడా పవర్ఫుల్ గా తయారవ్వాలి. వారి యొక్క చెవులు మన చెవులతో ఉంచడము, వారి యొక్క కళ్ళు అంటే వారి దృష్టి మన దృష్టితో కలపటము, నా దగ్గర కూర్చున్నా వారికి ఆ పవర్ దొరకాలి, ఆ కరెంట్ దొరకాలి మన ద్వారా. కాబట్టి అంటే నేను ఒక పవర్ హౌస్ గా ఉండాలి. ఈ పని ఎప్పుడు జరుగుతూ ఉండాలి అంటే ఇతరులకు కరెంటు దొరికేటువంటి పని ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఆ తర్వాత విషయం, ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. ఒక్క బాబా తప్ప రెండో వాళ్ళు ఎవ్వరూ లేరు. దీన్నే బాబా ఏమంటారంటే సత్యత యొక్క శక్తి. సత్య స్వరూపుడైనటువంటి శివబాబా ఎవరైతే ఉన్నారో ఒక్క తండ్రితో సత్యంగా ఉండటము, ఇదే సత్యత యొక్క శక్తి. కాబట్టి దీనితో మన యొక్క వికర్మ వినాశనం అయ్యేటువంటి స్థితి తయారవుతుంది. ఎప్పటిదాకా అయితే మన యొక్క యోగం బాబాతో ఉండదో అప్పటిదాకా వికర్మ వినాశనం అయ్యేటువంటి స్థితి తయారవ్వదు. కాబట్టి ఎప్పటిదాకైతే ఈ స్మృతి అనేటువంటిది ఉండదో అప్పటిదాకా ఆ స్థితి తయారవ్వదు. అంటే వికర్మలు తద్దమయ్యేటువంటి స్థితి తయారవ్వాలి. కేవలం తేలికగా ఉండే యోగం కాదు, వికర్మలు వినాశనం చేసేటువంటి, పాపాలను దగ్ధం చేసుకునేటువంటి యోగం తయారు కావాలి. ఇంకొక విషయం బాబా అంటూ ఉంటారు, అవ్యభిచారి స్మృతి. దేహదారుల స్మృతి కాదు, ఒక్క బాబా యొక్క స్మృతి, ఒక్క శివబాబా యొక్క స్మృతి. కాబట్టి ఈ అన్ని విషయాలు ఏవైతే బాబా చెప్పారో ఈ అన్ని విషయాల్ని మన జీవితంలో తీసుకుని వచ్చినప్పుడు మన యొక్క వికర్మలు వినాశనం జరిగేటువంటి స్థితి తయారవుతుంది. దీనికోసం బాబా ఇంకొక మాట కూడా చెప్పారు, పతివ్రతగా ఉండటము. ఒక మురళి బాబా దీని గురించి నడిపించారు. ఎప్పుడు గుర్తుండాలి, నేను పతివ్రత నారి ఉన్నాను. భారతదేశం యొక్క నారి ఎవరైతే ఉన్నారో వారు ఎంత పతివ్రతగా ఉంటారు అని అంటే ఒక్క బాబా తప్ప, అంటే ఒక్క భర్త తప్ప ఇంకెవరిని గుర్తు చేయరు. ఏ బ్రాహ్మణుడైతే వారి యొక్క వివాహం జరిపించారో వారిని గుర్తు చేయరు. ఎవరితో అయితే వారి యొక్క సంబంధాన్ని జోడింప చేశారో, ఎవరితో అయితే వారి యొక్క వివాహం జరిపించారో వారిని గుర్తుంచుకోవడం. వారు తప్పించి ఇతరులు ఎవరైనా వారి సంకల్పంలో వచ్చినా కానీ వారి పాతివ్రత్యము నష్టమైంది అని అంటారు, భంగమైంది అంటారు. దీని గురించి బాబా కూడా అంటూ ఉంటారు, ఒకసారి చెప్పారు బాబా కూడా, ఒక కుమారి ఒక పల్లెటూళ్ళలో చేదు బావి దగ్గర నీళ్లు చేదుతూ ఉంది. అక్కడి నుంచి నీళ్లు తీస్తూ తీస్తూ పెద్ద బిందె నిండా నీళ్లు తీసింది. అది తలపైన పెట్టుకోవడానికి కాకుండా ఉన్నప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి అడుగుతారన్నమాట, నేను నీ తలపైన పెట్టనా అని అడిగితే ఆ అమ్మాయి చెప్తుంది, పెట్టు కానీ నా యొక్క శరీరం నీ శరీరాన్ని టచ్ అవ్వకూడదు, అంగాల్లో అంగాలతో టచ్ అవ్వకూడదు అని అంటుంది. అంటే మన యొక్క పవిత్రత, మన యొక్క స్థితి ఎంత ఉన్నతంగా ఉండాలి అని అంటే ఏ దేహదారుల యొక్క స్మృతి అనేటువంటిది మన మనస్సులో తగలకూడదు, మన మనస్సుకి టచ్ కాకూడదు. అంటే వారి పట్ల మన యొక్క ఆకర్షణ లేదు, లాగబడటం అది జరగకూడదు. అప్పుడే వికర్మ వినాశనం చేసుకునేటువంటి స్థితి తయారవుతుంది. దీన్నే బాబా అంటుంటారు, ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. దీంతో మన యొక్క వికర్మల్ని వినాశనం చేసుకునేటువంటి స్థితి తయారవుతుంది. ఇప్పుడు నాలుగో విషయము విలీన స్థితి. దీన్నే బాబా లవ్లీన స్థితి అని కూడా అంటూ ఉంటారు. దీని గురించి బాబా చాలా విషయాల్ని, చాలా మురళిల్ని చెప్పారు. దీన్నే బయట వారేమనుకుంటారు, ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కాని బాబా ఏమంటారు, పిల్లలు ఆత్మ అయితే అవినాశి ఉంది, ఇది ఎప్పుడు విలీనం అవ్వదు. మరి శివబాబా అయితే బిందు ఉన్నారు, అతనిలో ఎలా లీనమవుతారు? ఇద్దరు అనాది అవినాశి ఉన్నారు. అంటే బాబా యొక్క ప్రేమలో లీనమవుతాము, అంతేకాని ఆత్మ పరమాత్మలో లీనమవ్వదు. దాన్ని బయట వారు ఆత్మ పరమాత్మలో లీనమైందంటారు, కానీ దీని యొక్క యథార్థ రహస్యము ఆత్మ పరమాత్మ ప్రేమలో లీనమవుతుంది. దీని గురించి బాబా ఎన్నో మురళీలలో స్పష్టం చేశారు. కాబట్టి ఎప్పుడైతే మీరు లవలీనంగా అవుతారో అప్పుడు మీ స్థితి అలా తయారవుతుంది. అందుకనే బాబా అంటూ ఉంటారు, పిల్లలు లవ్లీన్ గా కండి, ప్రేమలో నిమగ్నం అయిపోండి. దాన్నే నేనేమన్నానంటే విలీన భావం ఉండాలి అని. విలీన భావం ఉండాలి అంటే మగ్నమై ఉండాలి. దీన్నే బాబా మగ్నావస్థ, మగ్న స్థితి అని అంటూ ఉంటారు. లగన్లో మగనవ్వటము. ఈ లగ్నావస్థ లేదు విలీనావస్థ ఎలా తయారవుతుంది, దీనికోసం బాబా ఏం చెప్పారు? ఒకటైతే బాబా చెప్పారు, బేఫికర్ బాదుషా అంటే చింతల్లేని చక్రవర్తిగా తయారవ్వండి అని. ఎప్పుడైతే బేఫికర్ బాదుషా చింతల్లేని చక్రవర్తిగా అవుతారో అప్పుడే బాబా ప్రేమలో కూడా లీనం కాగలుగుతారు. ఏ చింత లేదు, ఏ చింత లేదు, బాబా ఉన్నారన్నిటికీ. సర్వశక్తివంతుడు ఉన్నారు బాబా, అతని చతుర్ఛాయలో మనం ఉన్నాము, మనం ఆయన యొక్క పిల్లలం ఉన్నాము. మరి నాకింకేం చింత, చేయించేవారు చేయిస్తూ ఉంటారు, చేసేవారు చేస్తూ ఉంటారు. ఆయన జవాబుదారీ తీసుకున్నారు, ఆయన బాధ్యత వహించారు. కాబట్టి లోపల మనస్సు లోపల ఇలాంటి చింత అనేటువంటిది ఉండకూడదు. అందుకనే బయట కూడా అంటూ ఉంటారు కదా, మానవుణ్ణి చంపేది తను చేసేటువంటి పని కాదు, ఆ పని చేస్తున్నప్పుడు లోపల ఉండేటువంటి చింత ఏదైతే ఉందో అది వారిని చంపేస్తూ ఉంది అని. వారి యొక్క వరీస్ ఏవైతే ఉన్నాయో, చింతలు ఏవైతే ఉన్నాయో అవే వారిని చంపేస్తూ ఉంటాయి. ఈ చింత ఒక చితి రూపంలో వాళ్లను వాళ్ళు దహించే విధంగా చేసేస్తుంది. మానవుడి యొక్క మనస్సు ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు పోతే వారి యొక్క చింతన జరుగుతుందో లేదు వారు చింత చేస్తూ ఉంటారో అటువైపు వారి యొక్క మనస్సు వెళ్తూ ఉంటుంది. ఈ రెండు విషయాలు, ఒకటి చింతన, రెండోది చింత. యోగము ఎప్పుడు కుదురుతుంది, ఎప్పుడైతే మీరు చింతన చేస్తూ ఉంటారో అప్పుడు యోగం కుదురుతుంది. ఒకవేళ చింత ఉందనుకోండి, చింత అంటే ఏంటి, అది కూడా ఒక విధమైనటువంటి చింతనే, అప్పుడు భావ యొక్క స్మృతి యొక్క చింతన జరగదు. అప్పుడు మన సెంటర్స్ లో కూడా చూడండి, మాటలు వస్తూ ఉంటారు, వారికి చెప్పడం అయితే జరుగుతుంది మీరు బాబాని స్మృతి చేస్తూ ఉండండి అని. కూర్చొని అయితే ఉన్నారు కానీ లోపల చింతన ఏం జరుగుతోంది, అరే నా కొడుకు మా అబ్బాయి ఈ టైంకి రావాల్సింది కదా, అరగంట అయిపోయింది ఇంకా రాలేదే, ఇంకా రాలేదే, ఎప్పుడు వస్తాడో, ఇలా చింతన చేస్తూ ఉంటారు. ఏ కార్ కింద అయితే లేదు, బస్ కింద అయితే పడలేదు కదా, ఇంకెక్కడికైనా వెళ్ళాడా, మరి నదిలో వెళ్లి ఈతడం స్టార్ట్ చేశాడేమో, అక్కడికి వెళ్ళేమన్నా ఈత కొడుతూ ముక్కొడుతూ మునిగిపోయాడేమో, మరి అలాంటి చింతన చేస్తూ ఉంటే, అలాంటి చింత చేస్తూ ఉంటే అప్పుడు వారికి ఎలా కలుగుతుంది, ఎలా బాబా గుర్తొస్తారు ఆ సమయంలో, మరి వారి ఎదురుగా ఆ సమయంలో ఎవరి చిత్రం తయారవుతుంది, వారి అబ్బాయి చిత్రమే కదా ఎదురుగా వచ్చేది. అప్పుడప్పుడు నదిలో కొట్టుకుపోతున్నట్టు చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడు బస్సు కింద పడినట్టు చూస్తూ ఉంటారు, మరి ఇంకా ఎదురుగా బస్సు కింద పడుతున్నట్టు ఒకవైపు నుంచి బస్సు వస్తుంది, ఇంకొక వైపు నుంచి మా అబ్బాయి వెళ్తూ ఉన్నాడు, ఇలా చూస్తూ ఉంటుంది ఆ తల్లి. నేను ఆత్మనున్నాను, జ్యోతి బిందునున్నాను, లేదు నా ఇల్లు పరంధామం అని, నేను పరమాత్మ సంతానాన్నని, ఇది ఏమి గుర్తురాదు, ఇదేమి కనిపించదు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతున్నట్టు, చింత జరుగుతున్నట్టు. మరి చింతనంటే ఏంటి, ఇంతసేపు చింత చేస్తూ ఉండేది చూసాము, మరి చింతనంటే ఏంటి, దాన్నే మనము ప్రభు చింతన అని అంటూ ఉంటాము, యోగం అని అంటూ ఉంటాము, ఆత్మ చింతన అంటూ ఉంటాము. మరి అలాంటప్పుడు మరి నేను ఆత్మనున్నాను, జ్యోతి బిందు స్వరూపాన్ని అని అనుకుంటే ఎదురుగా అదే వస్తుంది. ఎప్పుడైతే చింతన తొలగిస్తామో అప్పుడే చింతన అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి బేఫికర్ బాదుషాహ్ అంటే చింతలు లేని చక్రవర్తిగా కావాలి. దీన్నే బాబా అంటుంటారు బేగంపూర్కే బాదుషాహ్ అని. ఇంకొక విషయం, ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో వారు కష్టపడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. పని చెయ్యండి, శ్రమ చెయ్యండి, కానీ హృదయపూర్వకంగా చేయండి. ఏ పని చేసినా కానీ చాలా మంచిగా చేయండి, కానీ మీ యొక్క శక్తికి ఎంతైతే ఉందో అంతే చేయండి. మిగిలినవన్నీ వదిలేయండి పరమాత్మ పైన. మరి అతన్ని మర్చిపోయి మీరు ఎంత కష్టపడినా గాని, మీరు ఎంత చెమటోడ్చినా గాని దాని నుంచి ఏం దొరుకుతుంది? పరమాత్మ స్మృతిని మర్చిపోయి మీరు ఎంత కష్టపడినా ఎంత చెమటోడ్చినా గాని మీకు ఏం దొరకదు. అంటే దాని నుండి చాలా తక్కువ ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఎప్పుడైతే శివబాబా స్మృతిలో చేస్తారో అప్పుడే పూర్తి సంపూర్ణ ఫలం అనేటువంటిది లభిస్తుంది. అప్పుడే పరమాత్మ నుండి మనకి నిండు ధనం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మనకు శక్తి లభించినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు కొద్దిగా శివబాబా శక్తి దొరికినా కానీ అది ఎన్నో రెట్లు పెరుగుతూ ఉంటుంది. మరి మీ శక్తితో చేసినట్లయితే ఆ పని పెద్దదైపోతుంది. మీ శక్తితోనే చేస్తే అంతే జరుగుతూ ఉంటుంది పని. అదే ఒకవేళ సర్వశక్తివంతుడి యొక్క శక్తి అనేటువంటిది మీ శక్తితో కలిసింది అనుకోండి, అప్పుడు అది 1000 రెట్లు 14 రెట్లు పెరుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ తెలివైండేటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే చూడండి మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో. దీని రెండిట్లో కూడా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. మరి ఒకవేళ సర్వశక్తివంతుడు బాబా నుండి శక్తులు దొరకాలి, మీకు సహాయం దొరకాలి అని అంటే అతన్ని ప్రేమ చేయండి, అతన్ని స్మృతి చేయండి. మరి అలాంటప్పుడు మీకు అతని యొక్క సహాయం దొరుకుతుంది. అప్పుడు కళ్యాణం అనేది జరిగే ఉంది, పని అయితే జరిగే ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైతే బేఫికర్ బాద్షాగా అవుతారో, బేగంపూర్ బాద్షాగా అవుతారో, అంటే చింతల్లేని చక్రవర్తులుగా అవుతారో, ఎప్పుడైతే బాబా యొక్క ప్రేమలో విలీనం అవుతారో, అప్పుడే ఆ స్థితి అనేటువంటిది కూడా తయారవుతుంది. ఇప్పుడు 5వ విషయం. 5వది విషయం ఏంటి? విరక్తి భావము. దాన్నే బాబా బేహద్ వైరాగ్యము అని అంటూ ఉంటారు. మరి దాన్నే బాబా అంటూ ఉంటారు. సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారికి హద్దు యొక్క భావం, హద్దు యొక్క విరక్తి ఉంటుంది. కానీ మీకు ఇక్కడ ఏదైతే నేర్పిస్తూ ఉన్నారో అది బేహద్ వైరాగ్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వైరాగ్యం అనేటువంటిది ఇది ప్రాక్టీస్ చేసేటువంటి విషయం కాదు, నేను ఇది అభ్యాసం చేయాలి అనేటువంటి విషయం కాదు, ఎలా యోగం యొక్క అభ్యాసం చేస్తామో అలాంటి విషయం కాదు ఇది. ఈ వైరాగ్యం అనేటువంటిది మనస్సు యొక్క ఒక భావం, అది ఒక టెండెన్సీ ఉంది. అంటే మనస్సు యొక్క ఏదైతే వృత్తి ఉందో, ఏదైతే స్వభావం ఉందో, ఒక టెండెన్సీ ఉందో, అది వైరాగ్యంతో కూడినటువంటిదిగా కావాలి. ఎప్పటిదాకా అయితే వైరాగ్యం ఉండదో అప్పటిదాకా యోగం అనేటువంటిది మనకు కుదరదు. ఎప్పటిదాకా వైరాగ్యం లేదో అప్పటిదాకా యోగిగా కాలేరు. ఎప్పటిదాకా అయితే దేహ సంబంధాలతో, దేహంతో మీ యొక్క మనస్సు అనేటువంటిది పక్కనికి జరగదో అప్పటిదాకా విరక్తి ఎలా కలుగుతుంది, వైరాగ్యం ఎలా వస్తుంది? మరి అలాంటప్పుడు మనం ఎలా ఫలిష్టంగా కాగలుగుతాము? ఈ ఆకర్షణలే లాగుతూ ఉన్నట్లయితే అప్పటిదాకా మనము ఫలిష్టంగా ఎలా కాగలుగుతాము? ఒకవేళ మన మనస్సు వీటన్నిటితో ఎప్పటికైతే దూరం కాదో, మన మనస్సు విరిగిపోదో ఈ అన్ని విషయాలపైన, అప్పటిదాకా ఫలిష్టంగా ఎలా కాగలుగుతారు? గాలిపటం ఎలా ఎగుతుంది? ఒకవేళ దాన్ని దారాన్ని బయటకే తీయలేదు, దాన్ని ఎగరవేయలేదంటే ఎలా ఎగురుతుంది? ఆ నావని కట్టేసే ఉన్నారనుకోండి, నావ ఎలా ముందుకు జరుగుతుంది? దాని యొక్క లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుంది నావ? కాబట్టి బేహద్ వైరాగ్యం ఉండాలి. దీనికోసం బాబా ఏం యుక్తులైతే ఇచ్చారో అవన్నిటినీ గుర్తు చేసుకోవాలి. ఏ యుక్తుల్ని ఇచ్చారు బాబా? ఒకటైతే నాకు ఏమీ వద్దు. చాలాసార్లు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. చాలాసార్లు మానవులు అంటూ ఉంటారు, నాకేమి వద్దు, నాకు ఇంకేం అవసరం లేదు. అంటే నాకు ఏమి వద్దు, ఏమి వద్దు, ఈ విషయం పైన బాగా స్ట్రెస్ చేసి మాట్లాడుతూ ఉంటారు, ఏమి వద్దు అని అంటూ ఉంటారు. కాబట్టి మీ మనసులో కూడా గట్టిగా చేసుకోండి, నాకు ఇంకేమి వద్దు. బాబా లభించారు అని అంటే ఇంక నాకు అన్ని లభించినట్టే, ఇంకా ఏమి వద్దు. ఎన్నో విషయాలు మానవులకు కావాలి ఈరోజు. పేరు, ప్రతిష్ట, గౌరవము, డబ్బులు, ఇలా కోరికలకైతే అంతమే లేదు. అంటూ ఉంటారు కదా. మానవులకి రోజు ఎన్ని కోరికలున్నాయి అని అంటే, ప్రపంచంలో ఎన్నైతే బీచ్లున్నాయో, ఎన్ని సాగర తీరాలున్నాయో, ఎంతైతే ఇసుక ఉందో, ఆ ఇసుక రేణువులు ఎన్నైతే ఉన్నాయో, అన్ని కోరికలున్నాయి ఈ రోజు మానవునికి అంటారు. ఒక్కొక్క నిమిష నిమిషానికి ఎన్ని కోరికలు జరుగుతూ, ఎన్ని కోరికలు కోరుకుంటూ ఉంటారు, అదెప్పుడు సమాప్తమే అవ్వదు. అందుకనే అంటూ ఉంటారు కదా, చిన్న చిన్న ఇసుక కణాలన్నీ కలిస్తే పెద్ద ఎడారిలాగా అవుతాయి, చిన్న చిన్న నీటి బిందువులు అన్ని కలిస్తే ఒక మహాసముద్రంగా అవుతుంది. అలాగే చిన్న చిన్న కోరికలే మానవుడు ఈరోజు చేస్తూ చేస్తూ కోరికలు కోరుకుంటూ కోరుకుంటూ దాన్ని ఒక పెద్ద బురదలాగా చేసేసుకున్నాడు. అంటే చాలా పక్కాగా, పక్కా మనస్సుతో లోపల నుండి ఈ ఆలోచన రావాలి, నాకు ఏమీ వద్దు, ఈ రోజు అయితే ఏమి వద్దు అన్నాను, రేపు మళ్ళీ కావాలి, ఇలా కాదు. చాలా దృఢంగా ఉండాలి, ఇలా కాదు, అరే నాది ఈరోజు బర్త్డే కదా, బర్త్డే అనంటే కేక్ కట్ చేయాలి, కేక్ కట్ చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టాలి, నాది ఈరోజు సిల్వర్ జూబ్లీ కానే కావాలి, ఇలాంటి కోరికలు కూడా ఉండకూడదు. కొన్ని ప్రోగ్రాంలు ఏవైతే జరుగుతాయో వాటిల్లో మనం తప్పకుండా ఉండనే ఉండాలి, కానీ మన మనసులో నాకు ఏమీ వద్దు ఈ భావం ఉండాలి. అంటే లోపల నుండి నిండుగా ఉండేటువంటి వృత్తి ఉండాలి, భర్పూర్గా నిండుతనం అనేటువంటిది ఉండాలి. అంటే నాకు ఏదైతే కావాలనుకున్నానో, ఏదైతే అవసరం ఉండిందో అది నాకు లభించింది, ఇంత నిండుతనం ఉండాలి. అది ఎప్పటిదాకా జరగదో అప్పటిదాకా మనము వైరాగ్య వృత్తి అనేటువంటిది రాదు. ఇంకొక విషయం బాబా అంటూ ఉంటారు, ఈ నాది నీది అనేటువంటి మాటను వదిలేయండి. మరి నేను అంటే భగవంతుడు అంటూ ఉన్నారు, నేనే మీ వాడిగా అయిపోయినప్పుడు ఇంకా మీకు ఇంకేం కావాలి, ఇంకా రెండోది ఏమైనా ఉందా నేను కాకుండా? కాబట్టి నాది అనేది ఎప్పుడైతే ఆ శబ్దాన్ని గుర్తు చేసుకుంటారో అప్పుడు ఏముండాలి, నా బాబా. కేవలం బాబా శబ్దంతో నాది నా అనేటువంటి శబ్దాన్ని ఉంచాలి, ఇంకా మిగిలినదంతా మీది, అంటే ఇదంతా బాబాది. దీన్నే బాబా అంటూ ఉంటారు, సర్వంశ త్యాగిగా కావటము. సర్వంశ త్యాగి, ఏ అంశము ఉండకూడదన్నమాట. అంటే పూర్తి వంశ సహితంగా, అంశ సహితంగా త్యాగం చేయటము. ఒకవేళ కోరిక అనేటువంటి ఒక అయోట, అంటే ఒక కణం కానీ ఉన్నట్లయితే అది మళ్ళీ కింద పడిపోతుంది. అంటే కోరికలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకి మాకు ఒక భవనం తయారవ్వాలి, మాకు సెంటర్ తయారు కావాలి, ఇది ఒక కోరిక. మరి ఒక్క మంచి బిల్డింగ్ తయారవ్వాలి, చూడటానికి ఒకే కోరికే అది. కానీ ఆ భవనం తయారు కావాలి అంటే మొదట డబ్బు కావాలి, కేవలం భవనమే కావాలి, కానీ ఆ తర్వాత డబ్బు, తర్వాత ఇంకేం కావాలి, దాన్ని మెయింటైన్ చేయడానికి కోసం కావాలి, దానికి మంచి ఇది కావాలి, అది కావాలి. ఆలోచిస్తూ ఉండండి ఏమేం కావాలి భవనము అని అంటే. ఒక వ్యక్తి గురించి కథ కూడా చెప్తూ ఉంటారు కదా, ఎవరో అన్నారనమాట, నాకు పాలు కావాలి అని. ఎవరో సలహా ఇచ్చారు ఆవును పెట్టుకో అని. మరి రోజు ఆ ఆవుకి మేత ఎవరేస్తారు, దాన్ని ఎవరు శుభ్రం చేస్తారు, మరి దాని రోజు మేతకు ఎవరు తీసుకుని వెళ్తారు, ఎవరు తిప్పుతారు దాన్ని, మరి పేయడం శుభ్రం ఎవరు చేస్తారు, ఇంకెవరో చెప్పారనమాట ఒక మాటను పెట్టుకో ఇవన్నీ చేయడానికని. మరి ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది అనంటే, లాస్ట్ కి తనతో పెళ్లి చేసుకుని పిల్లాడు పుట్టాడనమాట. అంటే ఆలోచన చేసింది పాలు తాగాలి అని, కేవలం కోరిక అంతే ఉండే అంటూ ఉంటారు కదా, అదే కథలో చెప్తారనమాట. ఆయన చాలా సాధువు అనమాట, గీత వినిపించేటువంటి వారు. అంతే ఆయన కేవలం ఇదే కోరిక పుట్టింది, నేను పాలు తాగాలి అని. మరి ఆవు అనంటే పాలు నుండి ఆవు కొనుక్కున్నాడు, ఆవును కట్టేయడానికి ఒక షెడ్ వేసుకున్నాడు, మరి దానికి మేత తినిపించే వాళ్ళు కావాలి. అలా చేస్తూ 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 గృహస్థుల ప్రవృత్తి ఎలా అయితే విస్తారంగా అయిపోతుందో, అలాంటి విస్తారమైనటువంటి ప్రవృత్తి తయారు చేసేసుకున్నాడు. ఎందుకంటే ఆ ఆవుకు మళ్ళీ దూడ పుట్టింది, ఆ దూడకు మళ్ళీ ఇంకా దూడ పుట్టింది, మరి గీత అయితే అక్కడే ఉండిపోయింది. ఏదైతే గీతలో రోజు చెప్పేవాడో ఈ కామక్రోధాలు నరక ద్వారాలు అనేటువంటివి అక్కడే ఉండిపోయింది. కేవలం ఈ దూడని ఆ దూడకి దూడని దూడనికి దూడని వాటిని చూసుకోవడంలోనే ఆయన జీవితం సరిపోయింది. కాబట్టి ఇచ్ఛ మాత్రం అవిద్య, అంటే నాకు ఇంకా ఏమి వద్దు, ఏమీ వద్దు. కాబట్టి ఎప్పటిదాకా అయితే ఇలాంటి స్థితి తయారు కాదో అప్పటిదాకా వైరాగ్య వృత్తి అనేటువంటిది తయారవ్వదు. కాబట్టి సర్వంశ త్యాగులగకండి, అంశ మాత్రం కూడా ఈ కోరిక ఉండకూడదు. ఆరో విషయం బాబా చెప్పారు, విధి విధానం. ఏదైతే కార్యం చేస్తారో అవన్నీ విధిపూర్వకంగా చేయండి. ఎందుకంటే విధి ద్వారానే, అంటే విధానం ద్వారానే సిద్ధి ప్రాప్తిస్తుంది. అందుకనే బాబా అంటుంటారు, యుక్తితో ముక్తి ప్రాప్తిస్తుంది, విధితో సిద్ధి ప్రాప్తిస్తుంది. బాబా చాలా సిద్ధాంతాల గురించి చెప్తూ ఉంటారు, యుక్తితో ముక్తి లభిస్తుంది అని. ఆ విషయం అయితే మనం ముందు కూడా వినేవాళ్ళం, యుక్తితో ముక్తి అని. కానీ ఎవరు మనకు చెప్పలేదన్నమాట, ఏ విధానం చేయాలి, ఏ యుక్తి ఉంచినట్లయితే ఏ ముక్తి ప్రాప్తిస్తుంది అని. కాబట్టి యుక్తితో ముక్తి ప్రాప్తిస్తుంది, విధితో సిద్ధి ప్రాప్తిస్తుంది. మరి ఆ విధానం ఏంటి, ఆ సిద్ధి ఏంటి, ఏ విధానంతో ఏ సిద్ధి ప్రాప్తిస్తుంది, ఇవన్నీ మనకు తెలీదు. ఈ నీతి వాక్యాలు అయితే వింటూనే వచ్చాము, ఈ సిద్ధాంతాలు అయితే వింటూనే వచ్చాము. యాజ్ అ సెయింగ్, యాజ్ అ ఒక సామెతలాగా మనం వింటూ వచ్చాము. కాబట్టి బాబా ఇప్పుడు ఆ విధి విధానాల గురించి మనకు చెప్పారు. ఏం చెప్పారు కాబట్టి బాబా ఏమన్నారు, ఏ కార్యమైనా చేయండి మొదట బాబా యొక్క స్మృతిలో ఉంటూ చేయండి. మరి వాటన్నిటినీ బాబా యొక్క బాబా పట్ల సమర్పించండి. మిమ్మల్ని మీరు ట్రస్టీగా, మిమ్మల్ని మీరు నిమిత్తంగా ఉంచుకుని కర్మలు చేయండి. బాబా మీరు నాకు ఈ ఆజ్ఞనిచ్చారు, నేను ట్రస్టీగా ఉండాలి అని. కాబట్టి బాబా అంటూ ఉన్నారు, ఇది విధి విధానం ఉన్నది. మరి ఆ విధానం ఏంటి, ఏ కార్యమైనా చేయండి మొట్టమొదట బాబా యొక్క స్మృతిలో ఉండండి, దాన్ని బాబా పట్ల సమర్పించండి. మిమ్మల్ని మీరు ట్రస్టీగా నిమిత్తంగా భావించి, బాబా మీరు ఈ కార్యాన్ని నాకు ఇచ్చారు కానీ నేను నిమిత్తుండున్నాను, మీరు చేయించేటువంటి వారున్నారు, నేను చేస్తాను, మీరే నాతో చేయిస్తారు. మరి ఆ కార్యం ఎప్పుడైపోతే అయిపోతుందో అది బాబాకి అర్పించటము. ఎలా, ఒక తోటమాలి మాలికుడు కోసం, ఓనర్ కోసం పూలను తీసుకొస్తాడు తోటలో నుండి. ఓ మాలికుడా, ఓ ఓనర్, మీ యొక్క తోట పూలు ఇవి అని తోటమాలి అంటాడు. అంటే ఇది ఒక విధానం ఉంది. మరి ఈ యొక్క విధానంలో మీరు మధ్యలో ఏదైనా మిక్స్ చేశారనుకోండి, అమానత్లో ఖయానత్, అంటే భగవంతుడి యొక్క మాటలో మీరు ఏదైనా మిక్స్ చేశారనుకోండి, అంటే ఆ విధానాన్ని ఉల్లంఘించినట్లయితే అప్పుడు సిద్ధి ప్రాప్తించదు. చూడటానికైతే చాలా బాగా బయట నుంచి బాగా షో అయితే ఉంటుంది, మీరు విద్య చేశారు అది చేశారు బయట నుంచి అయితే చాలా ఉంటుంది, కానీ లోపల అంతా ఖాళీగానే ఉంటుంది. అంటే లోపల నిండుగా ఉండరు, ఏదైతే అతీంద్రియ సుఖం ఉందో, ఏదైతే ఖుషి ఉందో అది ఉండదు. ఎందుకంటే మీరు కేవలం చూడటానికి చేశారు, పైన చూపించుకోవడానికి చేశారు, లోపల నుండి భావన ఏముంది, నేను చేశాను, ఈ యోగ్యత నాలో ఉంది, ఇంకెవ్వరు దీన్ని చేయలేరు, దీన్ని చేసింది నేను. ఒకవేళ ఇలా మీరు ఆలోచించారు, ఇలాంటి కోరలు బయటకు వచ్చాయనంటే అప్పుడు ఆ ఆనందం దొరకదు. ఒకవేళ మేక పాలు తీస్తున్నప్పుడు దాని యొక్క మలినం కూడా పడింది అనుకోండి, అప్పుడు ఆ పాలు ఏ పనికి వస్తాయి, స్వచ్ఛంగా ఉన్నదే పాలు. ఒకవేళ దాంట్లో మలినం కలిస్తే అది ఇంకా సిద్ధి అనేటువంటిది లభించదు. కాబట్టి బాబా ఏమన్నారు, విధానంతో కార్యం చేయండి. బాబా దీని గురించే పవిత్రత అని అంటూ ఉంటారు అన్నమాట, శుద్ధత అని అంటూ ఉంటారు. మొదట ఒక చిత్రం ఉండేది, త్రిమూర్తి కింద మేము రాసేటువంటి వారు బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా కలియుగి సృష్టి యొక్క వినాశనము, మరి విష్ణువు ద్వారా సత్యుగి త్రేతాయుగి సృష్టి యొక్క పాలన అని. కాబట్టి బ్రహ్మ ద్వారా సత్యుగం యొక్క స్థాపన, కానీ ఆ సత్యయుగ స్థాపన ఎలా జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది?
పవిత్రత బలము, జ్ఞాన బలము, యోగ బలం ద్వారా.
మరి ప్రపంచంలో వారికి కూడా తెలుసు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది అని. బ్రహ్మ కొత్త సృష్టిని స్థాపించారనేటువంటిది భక్తి మార్గంలో కూడా, శాస్త్రాలలో కూడా రాసి ఉంది.
కానీ వారికి ఈ విషయం తెలీదు, బ్రహ్మ పవిత్రత, జ్ఞానము, యోగం ద్వారా కొత్త సృష్టిని రచించారు అనేటువంటిది వారికి తెలీదు.
మరి ఈ మూడు విషయాలతో, ఈ మూడు శబ్దాలతో చాలా తేడా ఉంటుంది. బయట వారు అనుకుంటారనమాట, భగవంతుడు ఈ చెట్లు, చేమలు, కొండలు, రాళ్లు, రప్పలు ఇవన్నీ చేస్తారని. అంటే సృష్టిని రచించారు అని అంటే దాని అర్థం ఇలా తీస్తారు. మరి బ్రహ్మ ఈ థియేటర్, ఈ సృష్టి రచించడాని కోసం ఈ స్టేజ్ని తయారు చేశారు అని అనుకుంటారు. అంటే దీంట్లో లైట్ యొక్క ఫిట్టింగ్ కావాలి, సౌండ్ యొక్క ఫిట్టింగ్ కావాలి, కూర్చోవడానికి కావాలి, ఇవన్నీ బ్రహ్మ తయారు చేశారు. ఈ గుర్రాలని, ఏనుగుల్ని, అన్నిటినీ భగవంతుడు తయారు చేశారు, బ్రహ్మ తయారు చేశారు అని అనుకుంటారు. మరి మీరు ఏ పురాణాలని తీసి చూసినా కానీ ఇవన్నిటి గురించి వర్ణన చేస్తారు. కొంతమంది అంటూ ఉంటారు శివుడు బ్రహ్మ ద్వారా చేశారని. మరి శివుడి యొక్క జటాయులతో భస్మాన్ని తయారు చేశారు, బ్రహ్మ ఆ భస్మాన్ని తీసుకుని ఏనుగు, గుర్రము, నది, భూమి, చెట్లు, చేమలు, కొండలు, రప్పలు ఇవన్నీ తయారు చేశారు అని అంటారు. ఎలా అయితే బయట మెజిషియన్స్, మ్యాజిక్ చేసేవారు కూడా ఉంటారు కదా, ఇంద్రజాలికుడు ఏం చేస్తాడు, ఒక దీనిపైన బట్ట వేసి పైన కర్రతో ఇట్లా తిప్పి చూడండి ఏమొస్తుందో బయటికి అని అంటే లోపల నుంచి మామిడి పండు వచ్చింది, చూడండి నా ఇంద్రజాలం ఎలా పనిచేస్తుందో అని అంటారు. అలాగే వాళ్ళు కూడా అంటూ ఉంటారు శాస్త్రాలలో సృష్టిని ఇలా తయారు చేసినట్టు కథలున్నాయి అంటారు. కానీ బాబా మనకి ఏమర్థం చేయించారు, కానీ జ్ఞాన బలము, యోగ బలము, పవిత్రత బలంతో సృష్టిని రచించారు. ఒకవేళ మనం చేసేటువంటి పనుల్లో జ్ఞానము, యోగము, పవిత్రత అనేటువంటిది లేదనుకోండి, అప్పుడు సత్యుగి సృష్టిని రచించేటువంటి కార్యం మీరు చేయనట్టే. దాంతో మీకు పేరు ప్రతిష్ట అయితే దొరుకుతుంది, కానీ సత్యుగి సృష్టిని తయారు చేయడంలో ఏదైతే సహయోగం ఇవ్వాలో ఆ పని అయితే మీ ద్వారా జరగలేదు. మీరు ఎన్నో పనులు చేసేస్తూ ఉంటారు, కాన్ఫరెన్స్ చేస్తూ ఉండొచ్చు, మేళా చేస్తూ ఉండొచ్చు, మీటింగ్ చేయొచ్చు, కానీ మీ బుద్ధిలో జ్ఞానం అనేది లేదనుకోండి, ఆ సమయంలో యోగయుక్తంగా ఉండి పని చేయలేదనుకోండి, పవిత్రత పూర్వకంగా కార్యం చేయలేదనుకోండి, పరస్పరంలో ఉప్పు నీళ్ళలాగా తయారయ్యి మధ్యలో సంస్కారాల ఘర్షణ జరిగింది, ఒకరి వైపు ఒకరి మనసు అనేటువంటిది సరిగ్గా లేదు, దానితో సత్యుగి సృష్టి యొక్క కార్యం అనేటువంటిది జరగదు, సత్యుగి సృష్టి యొక్క స్థాపన కార్యం జరగదు. జరుగుతుంది, కానీ ఎంత మీ పవిత్రత యొక్క పర్సంటేజ్ ఉన్నిందో ఆ కార్యం చేసేటప్పుడు అంతే పర్సంటేజ్ సత్యుగి సృష్టి యొక్క స్థాపన జరిగింది ఆ కార్యం ద్వారా. 100% 100% ఒకవేళ మీ పవిత్రత ఉన్నింది ఆ కార్యం చేసేటప్పుడు అంటే తప్పకుండా 100% సత్యుగి స్థాపన కార్యంలో కూడా మీరు మీ సహయోగం ఇచ్చినట్టు. ఇప్పుడు మీరు పవిత్రత వ్రతం అయితే పాలన చేశారు, కానీ ఎంత, కేవలం 20% చేశారు. యోగం కేవలం మీది 5% ఉంది. మీతో పాటు ఈ జ్ఞానము, యోగము, నేను ఆత్మను, ఈ విషయాలన్నీ కేవలం 30% ఉన్నాయనుకోండి. ఎంతైతే ఈ మూడు విషయాల పర్సంటేజ్ మీరు కార్యం చేసినప్పుడుందో అంతే పర్సంటేజ్ మీరు సత్యుగి సృష్టి వైపు వెళ్తుండేటువంటి పాదం ముందుకు వేసినట్టు. కాబట్టి మనమందరం ఏం చేస్తున్నాము, సత్యుగి సృష్టి కార్యం అనేటువంటిది, స్థాపన కార్యం అనేది చేస్తున్నాము. కాబట్టి ఆ కార్యం చేసేటువంటి విధానం ఏంటి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధానంతోనే సిద్ధి ప్రాప్తిస్తుంది, సఫలత ప్రాప్తిస్తుంది. యోగయుక్తంగా ఉండి, జ్ఞానయుక్తంగా ఉండి, పూర్తి పవిత్రత యొక్క రాఖీ అనేటువంటిది కట్టుకుని నియమపూర్వకంగా నడుస్తూ దాన్నే బాబా అంటూ ఉంటారు, విధానంతో, విధితో సిద్ధి ప్రాప్తిస్తుంది అని. రెండో విషయము ఆజ్ఞాకారిగా ఉండటము.
మూడోది నిజాయితీ పరులుగా ఉండటము, నియమ మర్యాదలని పాలన చేసేటువంటి వారు. ఇంకొక విషయం బాబా అంటూ ఉంటారు, మీరు లా మేకర్స్ ఉన్నారు, విధానాల్ని రచించేటువంటి వారు. చాలా మురళీల్లో బాబా అంటూ ఉంటారు, మీరు విధాయకులు ఉన్నారు, అంటే విధానాల్ని రచించేవారు ఉన్నారు, మీరు లాస్ ని తయారు చేసేటువంటి వారు. కాబట్టి మీ చేతిలో చట్టాన్ని ఎప్పుడు తీసుకోకూడదు. నియమాలకి, నీతి నియమాలకి కట్టుబడి ఉండాలి, తల వంచాలి. నిజాయితీ పరులు అనంటే అర్థం ఏంటి? బాబా యొక్క కార్యాన్ని, బాబా యొక్క ఆజ్ఞల్ని పాలించాలి. బాబా యొక్క ఆజ్ఞల్ని పాలించటము అంటే అర్థం ఏంటి? ఏవైతే ఈశ్వరీయ నియమ మర్యాదలు ఉన్నాయో వాటిని పాలించండి. ఈశ్వరీయ నియమాలేంటి? మధురంగా మాట్లాడండి, ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండండి, ఇతరుల పట్ల కళ్యాణకారి భావన ఉంచండి. ఇవన్నీ ఈశ్వరీయ మర్యాదలున్నాయి, నియమాలున్నాయి. ఈ యొక్క నియమాలు, ఈ యొక్క విధానాలని మీరు తయారు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇతరులకు కూడా మీరు చెప్తూ ఉంటారు కదా, కొత్త సృష్టి ఈ అన్ని విధానాలపైన, ఈ నియమాలపైన ఆధారపడి ఉంటుంది అని. మరి ఈ నియమాల్ని మీరు ఉల్లంఘించినట్లయితే లా బ్రేకర్స్ అయిపోతారు. లా మేకర్స్ బదులు లా బ్రేకర్స్ అవుతారు. అందుకనే బాబా అంటూ ఉంటారు, చట్టాన్ని మీ చేతిలో ఎప్పుడు తీసుకోకండి అని. ఎప్పుడు ఇలా కాదు, నేను నీకు చంపదెబ్బ కొట్టాను అనంటే ఎందుకు కొట్టావు అనంటే నువ్వు నా కర్రతో కొట్టావు కాబట్టి నేను కొట్టాను అంటే వీరు అపరాధం చేశారు, వారు అపరాధం చేశారు. దాని అర్థం ఇలా కాదు, మొదట వీరు కొట్టారు కాబట్టి మళ్లీ రెండవసారి వీరు కొట్టారు అనేటువంటిది, రెండో వారు అపరాధం చేయలేదని కాదు. అతను చంపదెబ్బ కొట్టుండొచ్చు, కానీ మీరు కర్రతో కొట్టారు ఆ తర్వాత, కాబట్టి మీరు కూడా అపరాధం చేసినట్టే. ఒకవేళ తను చంపదెబ్బ కొట్టంగానే మీరు పోలీస్కి రిపోర్ట్ చేశారనుకోండి, మీరితో నాకు చాలా థ్రెట్ ఉంది, కష్టం ఉంది అని అంటే అప్పుడు వారి వ్యతిరేకంగా చట్టం పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చట్టాన్ని చేతిలో తీసుకున్న తర్వాత చట్టము ఇద్దరికి వ్యతిరేకంగానే పనిచేస్తుంది, ఎందుకంటే మీరు అపరాధం చేశారు, వారు క్రిమినల్ ఉన్నారు, మీరు క్రిమినల్ ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి. అంటే విధానము, విధి అనంటే దీని అర్థం ఇంత ఉంది. ఏడో మాట ఏంటి అంటే వినమ్రత. ఏ కార్యాన్ని చేసినా కాని వినమ్రతతో చేయాలి. మరి వినమ్రత అంటే ఏంటి? బాబా అంటుంటారు కదా, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. మరి ఇది మన యొక్క అద్భుతమైనటువంటి శస్త్రం ఉంది. మన యొక్క విజయానికి శస్త్రం ఏంటి అంటే ఇదే, వంగి నడవటం. మనుషులు అనుకుంటూ ఉంటారనమాట, అధికారం చలాయిద్దాము అని, మన యొక్క షోతో ఇతరులను నడిపించాలి అని. కానీ జ్ఞానం యొక్క, యోగం యొక్క అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో, ఎప్పుడు జయించలేని శక్తి ఏదైతే ఉందో, ఏదైతే గొప్ప సిద్ధాంతం ఉందో, ఈ సిద్ధాంతాన్ని ఇంకెవ్వరూ కూడా జయించలేరు. ఈ శస్త్రానికి ముందు ఎంతో పెద్ద అపరాధం చేసిన వాళ్ళు కూడా వంగిపోతారు. అది మన యొక్క శస్త్రము, అదే నమ్రత ఉంది. ఇది తక్కువ పవర్ఫుల్ ఏం కాదు. ఎవరి దగ్గర అయితే ఆటమ్ బాంబు ఉందో, హైడ్రోజన్ బాంబు ఉందో వారు అనుకుంటూ ఉంటారనమాట, ఎవరి దగ్గర అయితే న్యూక్లియర్ పవర్ ఉందో అంటే అణుశక్తి ఉందో వారు చాలా పవర్ఫుల్ అని. పెద్ద పెద్ద దేశాలు అనుకుంటూ ఉంటాయన్నమాట, మా దగ్గర అణుశక్తి ఉందని. కాబట్టి మన యొక్క అతిపెద్ద శక్తి ఏంటి? నమ్రత. ఒక విధంగా చూసినట్లయితే మన యొక్క సిద్ధికి, మన యొక్క సిద్ధి స్వరూపానికి మూలం ఏంటి అంటే నమ్రత. ఎప్పుడైతే మీరు ఇలా అర్థం చేసుకుంటారో అప్పుడు ఈ నమ్రతని మీరెప్పుడు వదలరు. తప్పకుండా మీ ముందు పరిస్థితులు వస్తాయి, కోపం వస్తుంది, మన ఎదురుగా ఉండేవాళ్ళు ఇన్సల్ట్ చేస్తూ ఉండొచ్చు, మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉండొచ్చు, కోపం వస్తుంది, రెండు లాగి కొట్టాలని అనిపిస్తూ ఉండొచ్చు, లోపల నుంచి కోపం అయితే వస్తూ ఉండొచ్చు. కానీ మీలో ఎప్పుడైతే నమ్రత అనేటువంటిది ఉందో, అది మీ మూల శస్త్రంగా పనిచేస్తుంది. మరి ఎదుటి వారి అహంకారం ఏదైతే ఉందో, వారి పొగరు ఏదైతే ఉందో, దాన్ని మనం దేంతో జయించవచ్చు? మరి అక్కడ యుద్ధంలో చెప్తారు కదా, ఫలానా వారు ఈ శస్త్రం వాడినట్లయితే రెండో వాళ్ళు ఏ శస్త్రం వాడారు, వీళ్ళు గద తీసుకున్నట్లయితే వారు కూడా గద తీసుకున్నారు అని. మరి మన శస్త్రం ఏంటి, మన యొక్క దానం యొక్క అస్త్రశస్త్రాలు ఏంటి? కాబట్టి నమ్రత మీ యొక్క అస్త్రాలు శస్త్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ వినమ్రత అన్నప్పుడు ఒకటైతే గుర్తుంచుకోండి, మనం ఎలా ఉండాలి ఇప్పుడు. కాబట్టి దీంట్లో మొట్టమొదటి విషయం గుర్తుంచుకోవాలి, ఎల్లప్పుడు నేను వరల్డ్ సర్వెంట్ ఉన్నాను, విశ్వ సేవాధారిని ఉన్నానని. మామూలుగా అనుకుంటూ ఉంటారు కదా, ఏమనుకుంటారు వీళ్ళు వీళ్ళని, నేనేమన్నా వీళ్ళ నౌకర్ని ఉన్నానా, వీళ్ళ తండ్రి నౌకర్ని ఉన్నానా అని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే అవును, నేను నౌకర్నే ఉన్నాను. కేవలం వీరి నౌకర్నే కాదు, ఇతనికి నౌకర్నున్నాను నేను, వీళ్ళ నాన్నకు కూడా నౌకర్నున్నాను, మొత్తం విశ్వానికే నౌకర్నున్నాను. వాస్తవంగా అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా, వీరేం చేస్తారు, కేవలం నౌకరే కదా, ఆ పనే కదా చేసేది అని అంటారు. నౌకరీనే కదా వీళ్ళు చేస్తూ ఉండేది, పనే కదా చేస్తూ ఉండేది అని అంటారు. బాబా అంటూ ఉంటారు కదా, నౌకరీ యొక్క టూక్రీ అంటే ఈ ఉద్యోగం అనేటువంటి దంపని అంటే బరువును తీసుకున్నారు అని అంటారు కదా. మరి మనమైతే ఉన్నదే నౌకర్లము. బాబా అంటుంటారు ఐఎమ్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అని, అంటే నేను చాలా వినమ్ర సేవాధారిని ఉన్నాను అని అంటూ ఉంటారు బాబా కూడా. మొట్టమొదట్లో అలాగే రాసేవారు అనమాట, లెటర్ రాసినప్పుడు కింద యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్, నేను చాలా మీ వినమ్ర సేవాధారిని అని రాసేటువంటి వారు. కానీ ఈ రోజుల్లో అయితే అందరికి అహంకారం పెరిగిపోయింది, అందుకనే రాస్తారనమాట యువర్స్ ఫెయిత్ఫుల్లీ, అంటే మీ విధేయుణ్ణి అని రాస్తారు. ఆ తర్వాత ఫెయిత్ఫుల్లీ అనేటువంటిది తీసేసి సిన్సియర్లీ అనేటువంటిది రాయడం మొదలు పెట్టారు. ఆ సిన్సియర్లీ కూడా తీసేసి ఈ రోజుల్లో అయితే కేవలం యువర్స్ అని రాస్తూ ఉన్నారు. ఆ తర్వాత యువర్స్ ట్రూత్ఫుల్లీ అని రాసేటువంటి వారు ఇప్పుడు ఆ ట్రూత్ఫుల్లీ కూడా తీసేశారు. ఎందుకంటే వారికి తెలుసు మనసులో నేను ట్రూత్ఫుల్ గా లేనే లేను కదా, సత్యంగానే లేను, మరెందుకు రాయాలి అని అనుకున్నారు. మరి ఆ ట్రూత్ఫుల్లీ కూడా తీసేసి కేవలం ఇప్పుడు యువర్స్ అని రాయడం మొదలు పెట్టారు. ఆ యువర్స్ అంటే మీ వారు అని రాసేటప్పుడు కూడా అనుకుంటారనమాట, అరే మేము వీరి వాళ్ళమైతే కాదు కదా, మరి ఎందుకు రాస్తున్నాము అని ఆలోచిస్తారు దాని గురించి కూడా. ఇప్పటి వరకు వారికి ఇంకో శబ్దం దొరకలేదు అక్కడ లెటర్ లో ఏం రాయాలి అని. ఒకవేళ దొరికినట్లయితే ఈ యువర్స్ అనేటువంటిది కూడా తీసేసి మైన్ అని రాయటం మొదలు పెడతారు. కాబట్టి మనం ఎవరు, వరల్డ్ సర్వెంట్ ఉన్నాము, విశ్వ సేవాధారులు ఉన్నాము. ఇంకో విషయం బాబా అంటారు, మీరు మర్జీవ ఉన్నారు, చనిపోయి ఉన్నారు. నేను కూడా చాలా పెద్ద ఆఫీస్ లో పనిచేసేవాడిని, నేను గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ లో ఉండేవాడిని. ఇతనికి అన్ని తెలుసా ఏంటి, నాకు కూడా అన్ని తెలుసు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇతను, ఈయనకి అంత మొత్తం ప్రపంచ జ్ఞానం ఉందా ఏంటి, ఈయన్ని కూడా నేను సెర్చ్ చేస్తాను అని ఆలోచన చేసేటువంటి వాళ్ళము. కానీ ఇప్పుడు ఏంటి, లేదు నేను చనిపోయి ఉన్నాను, నేను ఏమీ లేను, నేను చనిపోయి ఉన్నాను. ఎప్పుడైతే మనం మర్జీవగా ఉన్నామో ఇలాంటి ఆలోచనలు ఏమీ రావు. బాబా ఏమంటారు, మర్జీవ కూడా కాదు, మీరు ఫకీర్లు ఉన్నారు, ఏమీ లేనటువంటి వారు ఉన్నారు. బాబా అందుకనే అంటారు బెగ్గర్ టు ప్రిన్స్, నాదైతే ఏమీ లేనే లేదు, నేను బెగ్గర్ను ఉన్నాను. నా దగ్గర ఏవైతే ఉన్నిందో అవన్నీ బాబాకి ఇచ్చేసాను, నా దగ్గర ఇంకా మిగిలింది ఏమీ లేనే లేదు. కాబట్టి బాబా అంటూ ఉంటారు బెగ్గర్ టు ప్రిన్స్, ఎంతైతే మీరు బెగ్గర్గా అవుతారో అంత ప్రిన్స్గా అవుతారు. మరి బెగ్గర్ అంటే అడుక్కునేటువంటి వారు కాదు, చేతిలో కమండలాన్ని పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ బిచ్చమెత్తుకోవడం కాదు, నాకు ఏమైనా వేయండి ఏమైనా ఇవ్వండి అని కాదు. దానికోసమైతే బాబా ఏమంటారు, అడుక్కోవడం కంటే మరణించడం మంచిది అని అంటారు. కానీ మనస్సు యొక్క భావం ఏదైతే ఉందో, నాకు నాదేమీ లేదు, నేను ఫకీర్ను ఉన్నాను, ఎప్పుడైతే ఈ భావం వస్తుందో అప్పుడు వినమ్రత అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత విషయం బాబా అంటారు విశేషత, ప్రతి ఒక్క ఆత్మలో కూడా విశేషత ఉంది, ప్రతి ఒక్క బాబా పిల్లోడిలో కూడా విశేషత అనేటువంటిది ఉంది. మరి ఆ విశేషతల్ని దేంట్లో ఉపయోగించాలి, విశ్వ సేవ కార్యంలో ఈ విశేషతల్ని ఉపయోగించాలి. దానితో మీ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో అది ఉజ్వలంగా తయారవుతుంది. ఇది దీన్ని విశేషత అని అంటారు. మరి మీ స్వయం యొక్క విశేషతను కూడా చూసుకోవాలి. మరి మన లోపల ఏవో బలహీనతలు, తక్కువలు కూడా ఉన్నాయి, లోపాలు కూడా ఉన్నాయి. ఒకవేళ కేవలం అవే చూస్తూ ఉన్నట్లయితే, లోపాలని బలహీనతల్ని చూస్తూ ఉన్నట్లయితే లోపల హీనభావం వస్తుంది. ఇలా ఆలోచన చేసినట్లయితే అది కేవలం భక్తిలో ఎలా అయితే ఆలోచన చేసేవాళ్ళు, నేను నీచి ఉన్నాను, పాపి ఉన్నాను, నాకేమి లేదు అని. కానీ మీ విశేషతలను చూసుకోవాలి. నేను ఎలా ఉన్నా ఏమున్నా నేను బాబావాణ్ణి. నాలో ఏదైతే ఈ విశేషత ఉందో దాన్ని నేను కార్యంలో ఉపయోగించాలి. కాబట్టి మీ యొక్క విశేషతను కూడా చూసుకోండి, ఇతరుల యొక్క విశేషతను కూడా చూడాలి. ఇతరుల యొక్క బలహీనతలు లోపాలని చూడకండి. ఎందుకంటే మీ జీవితం దేనిపైన ఆధారపడి ఉంది? మీరు ఏదైతే చూస్తూ ఉంటారో అలాగే మీరు తయారవుతారు. ఎందుకంటే కళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి కిటికీలు ఉన్నాయి. అందుకనే ఒక సామెత కూడా ఉందన్నమాట, ఎవరి హృదయాన్నైనా చేరుకోవాలి అనంటే దారి ఏంటి అనంటే వారి నోటి ద్వారానే చేరుకోగలుగుతారు ఎవరైనా హృదయాన్ని అని. అంటే అర్థం ఏంటి, వారికి ఏమైనా తినిపించాలి, తాగించాలి, అప్పుడు సంతోషపడతారు, అప్పుడు వారి యొక్క హృదయం వరకు చేరుకోగలుగుతారు మీరు. అదైతే బయట ప్రపంచం వారి కోసము. కానీ మీరు తయారు కావాలి అనంటే ఏది చూస్తారో అలాగే తయారవుతారు. మీ జీవితాన్ని మీరు చూసుకోండి. ఈరోజు మీరు ఎవరిలో అయినా లోపాలని చూసినట్లయితే తప్పకుండా అలాగే మీరు తయారవుతారు. రేపు ఈ రోజైతే కాలేదు, కానీ తప్పకుండా రేపు అదే మీరు తయారవుతారు. మీ లోపల మీరు చూస్తారన్నమాట విషయము. అప్పుడు ఇతరుల్లో కూడా ఇవే చూస్తూ ఉంటారన్నమాట, వీళ్ళు 30 ఏళ్ల నుంచి జ్ఞానంలో ఉన్నారు, వీళ్ళు ఇలాగే ఉన్నారు కదా, ఇప్పుడైతే అందరూ పురుషార్థమే చేస్తూ ఉన్నారు, సంపూర్ణంగా అయితే ఎవరయ్యారు, ఇలా లోపాలనే చూస్తూ ఉంటారు. అప్పుడు మీ పురుషార్థంలో కూడా హీనత్వం అనేటువంటిది వస్తుంది. అంటే మీ పురుషార్థం దిగజారటం మొదలు పెడుతుంది. అంటూ ఉంటారు కదా, ఎదురుగా ఉండే వాళ్ళవైతే చాలా పెద్ద పెద్ద లోపాలు చూస్తూ ఉంటారు, కానీ స్వయంలో అయితే అసలు ఏమి కనిపించనే కనిపించదని. అంటే ఇలా ఇతరులవి కేవలం చెడే లోపాలే చూస్తూ ఉన్నట్లయితే మనం తప్పకుండా అప్పుడు చెడువారుగా తయారవుతాము. ఈ చూడటం ఏదైతే ఉందో, కళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇవి కిటికీలు లాంటివన్నమాట. ఈ కిటికీల ద్వారానే ఇతరుల్లో ఉండేటువంటి లోపాలు, బలహీనతలు అవన్నీ మన లోపల కూడా ఎంటర్ అవుతాయి. ఒకవేళ మీరు ఇతరుల్లో ఉండేటువంటి చెడు లోపాలను చూస్తూ ఉన్నట్లయితే ఈ కళ్ళు అనేటువంటి మార్గాల ద్వారా మీ లోపల కూడా అవన్నీ ప్రవేశిస్తాయి. అందుకనే బాబా అంటూ ఉంటారు, సీ నో ఈవిల్, అంటే ఇతరుల యొక్క చెడును చూడకండి అని. వారి యొక్క విశేషతలను చూస్తూ ఉండండి, వాటిని అప్రిషియేట్ చేస్తూ ఉండండి, ప్రశంసిస్తూ ఉండండి. చూడండి, బాబా వీరిని ఎంచుకున్నారు, వీరిలో ఈ విశేషత ఉంది, వీరిలో ఈ విశేషత ఉంది. అలా మీరు ఎప్పుడైతే ప్రశంసిస్తూ ఉంటారో, ఇతరుల యొక్క విశేషతలను చూస్తూ ఉంటారో, అప్పుడు మీలో కూడా ఈ విశేషతలన్నీ ప్రవేశించడం మొదలవుతాయి. ఇంకొక విషయం ఏంటి అనంటే, ఎవరిలో అయితే విశేషతలున్నాయో వాటిని చూసి మీరు ఎప్పుడు ఈర్ష్య పడకండి. బాబా ఇంతమందిని ఎంచుకున్నారు, ఇంతమందిని తీసుకుని వచ్చారంటే అర్థమేంటి, అందరిలో అన్ని విశేషతలు ఉన్నాయి కాబట్టి తెచ్చారు. ఒకవేళ మీలోనే అన్ని విశేషతలు ఉండేవనుకోండి, అలాంటప్పుడు ఇంక బాబా ఇతరులను తెచ్చే అవసరమే లేకుండే కదా. మీలో ఉండేటువంటి విశేషతను ఉపయోగించుకోవడానికి బాబా మిమ్మల్ని తీసుకుని వచ్చారు. ఇలా ఫలానా వాళ్లలో ఉండేటువంటి విశేషతను ఉపయోగించడానికి బాబా వారిని తెచ్చారు. ఇలా రకరకాల వాళ్లని బాబా తీసుకుని వచ్చారు. ఈ బిల్డింగ్ తయారు చేయడానికి ఈయన ఆర్కిటెక్ట్ ఉన్నారు కాబట్టి వారిని బిల్డింగ్ తయారు చేయడానికోసం తెచ్చారు. ఈ ధనవంతుణ్ణి ఎందుకు తీసుకొచ్చారు, వారి యొక్క ధనం ద్వారా సేవలో ఉపయోగించవచ్చు, సేవలో సహయోగిగా కావచ్చు అని తెచ్చారు. ఇతని యొక్క విశేషత సెంటర్లో స్థూల సేవ చేయడంలో సహయోగం ఇవ్వటము కాబట్టి తనని తెచ్చారు. వీరిలో ఇతరుల జ్ఞానం ఇచ్చేటువంటి విశేషత ఉంది, దాన్ని ఆ సేవ చేయడానికోసం తెచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క విశేషత వారి వారిదే ఉంది. ఒకవేళ మీరు ఇలా అనుకున్నట్లయితే ఆ అన్ని విశేషతలు నాలోనే ఉండాల్సింది కదా, వీళ్లలో ఎందుకు ఈ విశేషత ఉంది అని అనుకున్నట్లయితే అప్పుడు ఈర్ష్యత మీరు లోపలే దహించుకుంటారు మిమ్మల్ని మీరు. ఎలా వంకాయని కాలుస్తారు కదా అగ్గిలో, అలా మీరు కూడా మిమ్మల్ని మీరు కాల్చేసుకుంటారు. కాబట్టి ఇలా ఆలోచన చేసినట్లయితే, ఈర్షించినట్లయితే మిమ్మల్ని మీరు దహించుకుంటారు. కాబట్టి 8వ విషయము విశేషతల్ని చూడటము. మరి 9వ విషయము వికాస యోజన అంటే ప్రణాళిక తయారు చేసుకోవటము. అంటే మీ యొక్క వికాసము అనంటే మీ యొక్క డెవలప్మెంట్, మీ యొక్క అభివృద్ధి ఏదైతే జరగాలో దానికోసం ప్లాన్ ని తయారు చేసుకోవటము. సేవ యొక్క ప్లాన్ అయితే తయారు చేస్తూ ఉంటారు, కానీ స్వ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క డెవలప్మెంట్ కోసం, సెల్ఫ్ డెవలప్మెంట్ ఎలా జరగాలి దానికోసం ప్లాన్ ని తయారు చేసుకోవాలి. మిమ్మల్ని స్వయానికి స్వయం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానికోసం ప్లాన్ ని తయారు చేసుకోవాలి. ముందుకు ఎలా వెళ్ళాలి, స్వావున్నతి ఎలా జరగాలి, వీటన్నిటి గురించి ప్లాన్ ని తయారు చేసుకోవాలి. ఎలా అంటే అలా, ఎలా పడితే అలా కార్యం చేయకూడదు. ఇల్లు తయారు చేద్దామని అనుకోవడం బదులు కేవలం ఒక రూమ్ చేసేసుకున్నారు, ఆ తర్వాత ఎవరో చెప్పారని మాత్రం బాత్రూమ్ లెట్రిన్ తయారు చేయలేదా అని, సరే దాన్ని ఇక్కడ కట్టేసుకున్నారు. ఆ తర్వాత గుర్తొచ్చిందరే కిచెన్ ఎక్కడ చేయాలి, మరి దాని పక్కన కట్టేసుకున్నారు. అప్పుడు దాన్ని ప్లాన్ అని అన్నారు కదా. ఏ విషయము, ఏ వస్తువు యొక్క ఉపయోగం, ఏ యొక్క వస్తువు యొక్క అవసరం పడిందో అప్పుడు దాన్ని కట్టేసుకున్నారు. అలా కాదు, నీళ్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఇంట్లో నుంచి అని అంటే రోడ్డు మధ్యలో నుంచి మురికి కాలువ వెళ్తూ ఉంది, దాన్ని ప్లాన్ అన్నారు. పాత సమయంలో, ముందు సమయంలో అలాగే ఉండేది కదా, ఎక్కడ పడితే అక్కడ మురికి నీళ్లు, ఎక్కడ ఏ బీదిలో పడితే అక్కడ మురికి కాలువలు వెళ్తూ, అలా ఒక ప్లాన్ అంటూ ఉండేది కాదు. ఇప్పటికి కూడా కొన్ని స్థానాల్లో అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క వికాసం, మీ యొక్క డెవలప్మెంట్ కోసం కూడా ఒక విధానాన్ని తయారు చేసుకోవాలి, ప్లాన్ ని తయారు చేసుకోవాలి. ఇలా ఒక స్టూడెంట్ ఉన్నాననుకోండి, ఇంత టైం నేను లెక్కలకు ఇవ్వాలి, ఇంత టైం నేను ఫిజిక్స్ కోసం ఇవ్వాలి, ఇంత టైం ఈ సబ్జెక్ట్ కోసం ఇవ్వాలి, నేను ఒకవేళ ఈ సబ్జెక్ట్ లో వీక్ అయి ఉన్నాననుకోండి ఇంత టైం దీనికోసం కేటాయించాలి. ఒకవేళ అలా వీక్ గా ఉన్నారు అని అనుకుంటే వారు వాళ్ళ యొక్క పని నుంచి కానీ, లేదు వాళ్ళ యొక్క టైం నుంచి కానీ, అన్నిటి నుంచి కూడా వాళ్ళ టైం తీసి దానికోసం, ఆ యొక్క సబ్జెక్ట్ ని డెవలప్ చేసుకోవడాని కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అంటే దేనికైనా ప్లాన్ అవసరము. నేను ఫలానా టైంలో వెళ్ళినట్లయితే ఈ వీధిలో నుంచి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికోసం ఇంత టైం పడుతుంది, ఇంత సమయానికి బయలుదేరితే ఇంత సమయం వరకు చేరుకుంటాను, మరి ఫలానా చోటికి వెళ్తూ ఉన్నాను అని అంటే ఇన్ని రోజులు ఉంటాను, ఈ వస్తువులు కావాలి, ఇన్ని దుస్తులు కావాలి, మరి అక్కడికి వెళ్ళాక మనం అనం కదా, అరే నా దగ్గర ఈ దుస్తులు లేవు, ఈ వస్తువు లేదు, ఈ వస్తువు లేదు అని అనం కదా. అంటే అలా అన్నాము అని అంటే వారు ప్లాన్ ప్రకారంగా వాళ్ల పని చేయలేదని. కాబట్టి చేసిన తర్వాత ఆలోచించడం కాదు, చేసే ముందే ఆలోచించటం అన్నమాట. ఇలా కార్యం చేయడానికోసం ప్లాన్ ని తయారు చేసుకుంటాము, అలాగే మన యొక్క ఉన్నతి కోసం, స్వ ఉన్నతి కోసం కూడా ప్లాన్ ని తయారు చేసుకోవాలి. ఇప్పటిదాకా నాలో ఈ సంస్కారం పోలేదు, ఇప్పటిదాకా ఈ కామం యొక్క సంస్కారం పోలేదు, కాబట్టి దీనికోసం ఎలా తొలగించుకోవడానికి కోసం నేను ఏ ప్లాన్ చేసుకోవాలి, నాలో ఇంకా ఈ క్రోధం అనేటువంటిది ఉంది, నేను క్రోధంతో అయితే మాట్లాడటం లేదు కదా, ఒకవేళ నేను క్రోధంతో మాట్లాడట్లేదు కానీ మనసులో అయితే కోపం వస్తుంది, బయట నోట్లో వరకు అయితే రావట్లేదు, అంతైతే తేడా ఉంది కానీ మనసులో అయితే వస్తుంది కదా, మరి ఇప్పుడు దాన్ని నేనేం చేయాలి, మనసులో అయితే రావట్లేదు, నోట్లో అయితే రావట్లేదు కానీ మనసులో అయితే వస్తుంది కదా, ఫలానా రోజు నేను పడుకున్నప్పుడు నాకు స్వప్నంలో నేను ఈ ఫలానా వ్యక్తితో పోట్లాడుతున్నట్టు స్వప్నం వచ్చింది, అంటే నా లోపల ఈ క్రోధం అనేటువంటిది ఇంకా ఉంది, అది చనిపోలేదు, క్రోధం అనేటువంటిది ఇంకా పడుకొని ఉంది, చంపేశాము అని అనుకున్నాము, కానీ దీంట్లో ఉండేటువంటి శ్వాస అయితే ఇంకా నడుస్తూ ఉంది, దీంట్లో ఉండేటువంటి కంట్రోల్ అయితే ఇంకా పనిచేస్తూ ఉన్నాయి. అంటే క్రోధం ఇంకా బతికే ఉంది. కాబట్టి మనల్ని మనం సరిగ్గా చూసుకొని దానికోసం మనమే ప్లాన్ ని తయారు చేసుకోవాలి. ఎవరినైనా కలవండి, ఎవరినైనా అడగండి, ఎవరైతే ఈ యొక్క లక్ష్యాలన్నింటినీ దాటి గమ్యానికి చేరుకున్నారో అలాంటి వారిని అడగండి, ఒకవేళ నేను ఈ రోజు శరీరం వదిలినట్లయితే నా యొక్క పదవి ఎలా ఉంటుంది, నేను ఏ విధంగా తయారు కాగలుగుతాను అని అడగండి. వారు శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి దేవతగా తయారైనట్లయితే నేను వారి సంబంధంలో ఎలా రాగలుగుతాను, నాలో ఇంకా ఈ అపవిత్రమైనటువంటి సంస్కారాలైతే ఇప్పటిదాకా ఉన్నాయి. మంచి వస్తువుని ఏదైనా చూసినట్లయితే తినాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఒక గులాబ్ జామున్ ఇచ్చారు కానీ మనసులో కోరిక అయితే వస్తుంది, అరే ఇంకొకటి కూడా ఇచ్చి ఉంటే కూడా బాగుండేది అని. అంటే ఎగ్జాంపుల్ రూపంలో ఇవన్నీ చెప్పడం జరిగింది కదా. అంటే దీని అర్థం ఏంటి, ఈ 2.5 అంగుళం ఆ 4 ఏదైతే ఉందో ఈ 5 అడుగుల మానవుణ్ణి జయించేసేసింది. కాబట్టి ఇవన్నీ విషయాల్ని మన లోపల ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఎలా వీటన్నిటిపైన విజయం పొందాలి అనేటువంటి ప్లాన్ ని తయారు చేసుకోలేదనుకోండి. ఎందుకంటే బాబా అంటూ ఉంటారు కదా, సమయం లేదు అనేటువంటిది. ఈ రోజు మానవుడి జీవితానికి గ్యారంటీ ఏం లేదు, కానీ కొద్దిలో కొద్దిగా ఎంతైతే మన దగ్గర సమయం ఉందో దాన్ని ఉపయోగించినట్లయితే ఏదైనా టైం టేబుల్ తయారు చేసుకోవడం, ఏదైనా క్యాలెండర్ ని తయారు చేసుకున్నట్లయితే ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక నియమావళి ఒకవేళ పద్ధతి ప్రకారంగా వెళ్లలేదనుకోండి, అప్పుడు దాని యొక్క పరిణామం ఏముంటుంది. అందుకనే బాబా అంటూ ఉంటారు, దీన్నే మనం అంటూ ఉంటాము. మన యొక్క వికాస యోజన అంటే ఏంటి, మన యొక్క ప్రణాళిక తయారు చేసుకోవడము, మన యొక్క అభివృద్ధి ప్రణాళికని తయారు చేసుకోవాలి. చాలా మురళిల్లో బాబా అంటూ ఉంటారు కదా, ఎప్పుడు కూడా సోమరితనం ఉండకూడదు. మీ ప్రణాళికల్ని చేసుకోవాలి అని అంటే ఎప్పుడు కూడా సోమరితనం ఉండకూడదు. మరి దాన్ని సఫలం చేసుకోవడాని కోసము మీ మెంటల్ లేజినెస్ అంటే లోపల సోమరితనం ఏదైతే ఉందో, మానసిక సోమరితనం ఏదైతే ఉందో అది ఉండకూడదు. దాన్నే అంటూ ఉంటారు కదా క్లాత్ అని అంటారు, అంటే లోపల ఉండేటువంటి సుస్థి, లోపల ఉండేటువంటి సోమరితనం. 2 విషయాలున్నాయి కదా, ఆలస్యం ఆర్ అల్బిలపన్, సోమరితనము మరియు సోమరితనం అనేటువంటిది ఉండకూడదు. ఎప్పుడైతే సోమరితనం ఉంటుందో వారెప్పుడు కూడా వారి యొక్క ప్రణాళికను తయారు చేసుకోలేరు. మరి ఏదైనా విషయాన్ని ఇలా లేట్ చేస్తూ ఉంటారు అన్నమాట, అంటే సోమరిగా ఉంటారు. అందుకనే బాబా అంటూ ఉంటారు కదా, మొట్టమొదట ఈ సోమరితనం వస్తుంది, ఆ సోమరితనము నెమ్మదిగా నిర్లక్ష్యాన్ని తీసుకుని వస్తుంది. ఈ 2 విషయాలు, నిర్లక్ష్యము సోమరితనము. సో మొట్టమొదట సోమరితనం వస్తుంది, ఆ తర్వాత నిర్లక్ష్యం వస్తుంది. నిర్లక్ష్యం వచ్చిన తర్వాత చిన్న చిన్నగా క్లాస్ ను వదిలేస్తారు. మరి ఆ నిర్లక్ష్యము క్లాస్ నుంచి మనల్ని ఎప్పుడైతే విడిపించేస్తుందో, పక్కనకి తీసుకుని వెళ్తుందో, అంటే సంఘటన ద్వారా ఏదైతే బలం లభించేది ఉండేదో దాని నుండి మిమ్మల్ని మీరు దూరంగా చేసేస్తుంది, అంటే ఆ బలం అనేటువంటిది దొరకకుండా చేసేస్తుంది. ఎలా ఎవరైనా మీ శత్రువు కూడా ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడైనా ఒంటరిగా దొరికితే ఏం చేస్తారు, ఫస్ట్ మిమ్మల్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోతారు. దూరంగా తీసుకుని వెళ్లిన తర్వాత అడుగుతారనమాట, ఇప్పుడు చెప్తాను నీ కథ, ఆ రోజు ఏమన్నావు నువ్వు నన్ను అని అంటూ ఉంటారు, ఈ రోజు నీ కథ నేను చూస్తాను. కాబట్టి శత్రువు కూడా మొట్టమొదట దూరం చేస్తారనమాట వాళ్ళని. అంటే శత్రువు కూడా మొట్టమొదట మీ బలం యొక్క సాధనం ఏదైతే ఉందో ఆ సాధనం నుండి దూరం చేస్తారు, అప్పుడు బలం దొరకకుండా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ రోజు అన్ని మాట్లాడావు కదా, ఇప్పుడు నాతో చెప్పు నువ్వు అని అంటారు. కాబట్టి మాయ కూడా ఇలాగే, మాయ యొక్క నడవడిక కూడా ఇలా ఉంటుంది. అది ఏంటి, ఆ నడక ఏంటి, మాయ యొక్క నడవడిక ఏంటి, ఫస్ట్ మిమ్మల్ని సోమరితనంగా చేసేస్తుంది. చేద్దాంలే అయిపోతుందిలే అని అనుకుంటాము, చేసేప్పుడు అప్పుడే తెలుస్తుంది కదా, ఏముంది ఎలా చేయాలి అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. అప్పుడే అందుకనే బాబా అంటూ ఉంటారు, అసత్యమైనటువంటి బహానాబాజీ అంటే నెపాలు చెప్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని మీరు అసత్యం చెప్పి తప్పించుకోవడానికి కోసం మనల్ని మన మనస్సుని మనము అంటే దానికి కాస్త మన మనస్సుకి మనమే ఇలా తసల్లి ఇచ్చుకుంటూ ఉంటామన్నమాట. ఆ తర్వాత అంటారనమాట, ఒకరోజు క్లాసుకు పోకపోతే ఏమవుతుందిలే, రేపు రెండు మురళీలు చదివేస్తాంలే మళ్ళీ అనుకుంటారు. మేమైతే చాలా ఫాస్ట్, రెండేంటి మూడు మురళీలు కూడా ఒకేసారి చదివేసుకుంటాము. మాట అయితే పురుషార్థం చేసేటువంటిది కదా, కేవలం సెంటర్కి వెళ్లి మురళీలు చదువుకునేటువంటిది కాదు. మురళీలు అయితే చదివేస్తాంలే, యోగం అయితే చేసేస్తాంలే. మేమైతే పాత వాళ్ళం కదా, ఎక్కడైనా యోగం చేసేసుకుంటాం మేము, దాంట్లో ఏం కష్టం ఉంది. మరి అలా మాట్లాడుతూ నెమ్మదిగా మీ క్లాస్ను మీరు వదిలేసుకుంటారు. అంటే సంఘటన నుంచి మిమ్మల్ని దూరం చేసేస్తుంది, సంఘటన యొక్క శక్తి నుంచి మిమ్మల్ని మీరు దూరం చేసేసుకుంటారు. మురళి అయితే ఎక్కడైనా చదువుకోవచ్చు, కానీ క్లాస్ యొక్క సంఘటన బలం ఏదైతే ఉందో దాని నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటారు. ఇది ఎప్పుడూ మర్చిపోకండి. ఇది బ్రాహ్మణ జీవితానికి సంఘటన బలం ఏదైతే ఉందో అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సంఘటన నుంచి మీరు దూరం చేసుకున్నారు అని అంటే మీరు ఎండిపోయినట్టే, అంటే మీరు ఎండిపోయి సమాప్తం అయిపోతారు. కాబట్టి ఇది కూడా ఒక గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఈ సోమరితనాన్ని నిర్లక్ష్యాన్ని వదిలేసేయండి, మీ స్వ అభివృద్ధి కోసం ప్రణాళికని ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు 11వ విషయం, బాబా అంటారు వ్యవస్థ తయారు చేయండి అని.